ఇక్కడ ఆక్టివ్ పండుగారా, ఈ జ్ఞాన యజ్ఞంలో అందరూ భాగస్వాములే. యజ్ఞం అంటే ఏమిటి? మన స్వార్థం లేకుండా ఏ పని చేసినా అది యజ్ఞం. యజ్ఞం అంటే కేవలం అగ్నిహోత్రంలో మిగిలిన హోమం చేయటం కాదు, ఎవరో దేవతను ప్రీత్యర్థం స్వార్థం లేకుండా మాట్లాడితే అది యజ్ఞం. అంటే స్వార్థం ఉన్న వాడికి పరమార్థం అనదు అసలు. అది పూర్తిగా మనం స్వార్థం తగ్గించుకోలేకపోయినా ఎంతో కొంతవరకు ఆ జన్మ కాజన్మ ఆ జన్మ కాజన్మ కొంచెం కొద్ది కొద్దిగా స్వార్థం రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. అసలు నిజమైన సంపద లోకంలో ఎక్కడ లేదు, మనసులోనే నిజమైన సంపద. మనకున్న బ్యాంకులోని రూపాయలు, మనకున్న పొలాలు, అవి శరీరం ఎంత నిజమో అవి కూడా అంతే లేదు. అసలు సంపద బయట లేదు, మన మనసులోనూ ఉంది. బాహ్యంలో బ్యాంకులో మనకి ఎంత ధనం ఉన్నా, ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నా, ఎన్ని ఎకరాలు ఉన్నా, మనసులో సంపద కాకపోతే వాడు దరిద్రుడు. వాడి దరిద్రుడితో సమానం. కొంతమందికి భౌతికంగా ఏమి లేకపోయినా వాళ్ళు దారిద్ర్యంగా ఉండరు. వీరత్నంలో సమాజానికి అసలు ఆ సంకల్పం అంటూ ఉండరు, కానీ సమాజానికి వీరత్నంలో వాళ్ళు వాడు ద్వారా సహాయ సహకారం అందుతాను ఉంటాయి. అయితే భౌతికమైన సంపదలు మన దేశం ఎంత నిజమో అంచనీయడం, మరణానంతరం ఇందులో ఏది ఒకటి కూడా రాదు. గుండె సూది కూడా పట్టుకెళ్ళ బ్యాంకులో అకౌంట్లు ఎకరాలు గుండె, మన ఇంట్లోని గుండె సూది కూడా మనం కూడా పట్టుకెళ్ళ మన దేహం ఎలాగో మనకు కూడా రాదు, గుండె చెవి కూడా మనం పట్టుకెళ్ళాం, నీడిని కూడా పట్టుకెళ్ళాం మనం కూడా. అయితే నిజం మన మనసులో ఉన్న సంపద, ఆ దైవీ సంపద, ఆ గుణ సంపద, ఆ యోగ్యత, ఆ అర్హత మరణానంతర జీవితంలో కూడా మనకు కూడా వస్తుంది. అయితే భౌతికం మనకి భగవంతుడు మనకి ఏదన్నా భగవంతుడు ఇచ్చిందే మన సొంతం మటుకు ఏది కాదు. మనకి ఏదైనా ధనం ఇచ్చాడనుకోండి భౌతికంగా, లేకపోతే తెలివితేటలు ఇచ్చాడనుకోండి, వివేకాన్ని ఇచ్చాడనుకోండి, విద్యను ఇచ్చాడనుకోండి, ఇవన్నీ మన గొప్పతనం ఏం కాదు. అసలు మనం స్వతంత్రంగా ఏం చేయలేము, అన్నీ భగవంతుడు ఇచ్చిందే. భగవంతుడు ఇస్తే మనకి తెలివితేటలు, భగవంతుడు ఇస్తే ఈ సృష్టి కూడా భగవంతుడి సృష్టి రూపంలో ఉన్నాడు కాబట్టి మన తెలివితేటలు కొంత లోకంతో పంచుకుంటే అది యజ్ఞం. ఆ యజ్ఞ భావన జీవితం జ్ఞాన యజ్ఞం, ద్రవ్య యజ్ఞం, తప్పు యజ్ఞం, జప యజ్ఞం, ఇవన్నీ యజ్ఞాలు అనేక రకంగా చెప్పాడు. యజ్ఞాల్లో జప యజ్ఞం నేను అని భగవంతుడు చెప్పాడు. ఏమీ ఖర్చు లేదు, పైసా ఖర్చు లేకుండా నేను జపయచ్చు. ఏదో ఒక డివైన్ నేమ్, నారాయణ నామం కానీ, కృష్ణనామం కానీ, శివనామం కానీ, ఏదో ఒక నామం తీసుకుని కరెక్ట్ గా మనసులో మనం ప్రశాంతంగా నామాలు చేసుకుంటే మనకు ఉపయోగం లేని తలంపులు, ఉపయోగం లేని ఆలోచనలు, ఉపయోగం లేని సంకల్పం, ఉపయోగం లేని సంకల్పం రావు. తర్వాత ఉపయోగం లేని పనులు చెయ్యం. కొంతమంది వాడు చేసే పనులు ఎలామంటే వాళ్ళకు ఉపయోగపడవు, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు. వాళ్ళకి వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి, వచ్చే సంకల్పాలు ఎలా ఉంటాయి. అంటే మనకి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. మీరందరూ ఒకే విషయం దృష్టిలో పెట్టుకోండి, మన మనస్సు మంచిగా ఉంటే మన మనస్సులో కనుక దోషం లేకుండా, మన మనస్సు మన ద్వేషరహితంగా ఉంటే, మన మనస్సులో దోషం లేకుండా ఉంటే ఈ ప్రపంచంలో భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మనం సాధించలేమంటూ ఏమి లేదు. భౌతికంగానే మనం అనుకునే సాధించవచ్చు, మోక్షాన్ని కూడా సాధించవచ్చు. ఈ రహస్యం అంతా మనస్సులో ఉంది. మన మనస్సు దోషరహితంగా ఉండాలి, ద్వేషరహితంగా ఉండాలి. ఇతరులు ఎవరైనా మనం ద్వేషిస్తున్నప్పటికీ మనం ద్వేషించకూడదు. మనం ఎవరైనా శత్రువులు అనుకోవచ్చు, కానీ మనకు మటుకు ఎవరు శత్రువులు అనుకోకూడదు. మన మనస్సు నిర్మలంగా అట్టే పెట్టుకుంటే, నిర్మలంగా నిర్మలమైన బుద్ధి, నిశ్చలమైన బుద్ధి, నిరాడంబరమైన బుద్ధి, ఆ బుద్ధిని నిర్మలంగా నిశ్చలంగా అట్టే పెట్టుకుంటే ఏ మార్గంలోకైనా సక్సెస్ అవుతాం. భక్తి మార్గం కానీ, జ్ఞాన మార్గం కానీ, కర్మ మార్గం కానీ, ధ్యానంలో ఏ మార్గంలోకైనా మన మనస్సు ఏకాగ్రంగా ఉండాలి. ఈ మంత్ర జపంలో కూడా ఏకాగ్రత కలుగుతుంది. భగవాన్ చెప్పిన ఊయామాయ్ నామ యార్, ఇది ఎవరు, నేను ఎవరు, ఈ నేను ఎవరు, మనలో ఒక నేను స్ఫురిస్తోంది, మనస్తే నేనుగా స్ఫురిస్తోంది, ఈ నేను ఎవరు అని విచారణ చేసి లోపలికి వెళ్ళమన్నారు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, మీ ఇంటికి మీరు వెళ్ళిపోవటం తేలిక అనుకుంటున్నారు, కానీ మీరు లోపలికి మీరు వెళ్ళటం కష్టం అనుకుంటున్నారు. కొంత రబంతి విచారణ చేస్తే మీ ఇంటికి వెళ్ళటం మీకు ఎంత తేలికో, మీ లోపలికి వెళ్ళటం కూడా అంతే తేలిక. ఆ మూల తలంపు మూలంలోనే చైతన్యం ఉంది, నారాయణుడు అక్కడ ఉన్నాడు, మీ వైకుంఠం మోక్షం అక్కడ ఉంది. మన హిందూ మతం పురుషార్థాల్లో ధర్మాత్మక కాని మోక్షాల్లో మోక్షానికి టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ మోక్షాన్ని మీ లోపలికి వెళితే, ఆ లోతులకి వెళితే, మీ లోతులకు వెళితే మోక్షం మీ హృదయంలోనూ ఉంది, ఆ మనోమూలంలోనే మోక్షం ఉంది. ఆ మనోమూలంలోకి నువ్వు ఏదో ఒక మార్గాన్ని అనుసరించి ఆ మనోమూలంలో ప్రవేశించు. మనోమూలంలోకి వెళితే లోపల చైతన్యం ఉంది. నదండి సముద్రంలో ఐక్యం అయిన తర్వాత నదికి ఇంకొక వ్యక్తి భావన ఏముండదు, సముద్రాకారంలో ఉంటుంది. అలాగే మీ హృదయంలో మీ మనస్సు మూలంలోకి వెళితే, మీ మనస్సు మూలం, మనస్సు ఎప్పుడైతే తన మూలాన్ని అది చూసిందో అది వెంటనే నశిస్తుంది. అప్పుడు వ్యక్తి భావన నశిస్తుంది, అంటే దేహమే నేను, దేహమే నేను అని స్థలంతో గ్రంథి, ఉపనిషత్తులు గ్రంథి తెగాలి, గ్రంథి తెగాలని ఉపనిషత్తులో చాలా ఉపనిషత్తులు చెప్పింది. ఆత్మజ్ఞానం కావాలంటే, ఆత్మవిద్య కావాలంటే, ఆత్మసుఖం తెలియాలంటే ఆ గ్రంథి తెగాలి. నిర్ణయం ఒక గ్రంథి ఉంది, ఒక ముడి ఉంది, ఆ ముడి తెగాలని ఉపనిషత్తులు చెప్తాయి. ఆ ముడి ఏంటంటే దేహము నేను అనే తలంపు, దేహము నేను అనే భావన, ఈ శవబుద్ధి, ఈ దేహబుద్ధి, అహంకార బుద్ధి. అంటే అహంకార బుద్ధి వచ్చాకే మనకి దేహభావనకు వస్తుంది, అహంకార భావన వచ్చాక దేహభావన వస్తుంది, కానీ అహంకార భావన రాకుండా దేహభావన రాదు. అంటే ఈ ఉపనిషత్తుల్లో చెప్పిన ముడి, ముడి చేయాలి, ముడి చేయాలి, ఆ గ్రంథి చేయాలంటే దేహము నేను అనే తలంపు, దేహము నేను అనే భావం నశించిన రోజుని ఈ లోపల ఉన్న నగ్న సత్యం, ఆ పరమ సత్యం మన స్వరూపంగా వ్యక్తమవుతుంది. అయితే ఇది మనం అనుకున్నంత కష్టం కాదు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. మోక్షం అంటే మోక్షం చాలా కష్టం, సాధించడం చాలా కష్టం, కష్టం అంటే కష్టం ఏం కాదు, కష్టం అనుకుంటే కష్టం, ఇష్టమైన చోట కష్టం ఉండదు. మనం చేసే మార్గంలో ఇష్టంగా ప్రీతిగా మనం ప్రయాణం చేస్తుంటే, అంటే మనం ఏ లక్ష్యాన్ని అయితే చేరుకోవాలనుకుంటున్నామో ఆ లక్ష్యం పట్ల ముందు మనకు ప్రీతి ఉండాలి, ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి, సబ్జెక్ట్ పట్ల క్లారిటీ ఉండాలి, మనం పొందే దాని గురించి మనకు ఒక అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. అజ్ఞానం నుంచి ఎందుకు విడుదల పొందాలి, అసత్యం నుంచి మనకు ఎందుకు విడుదల పొందాలి, బంధం నుంచి ఎందుకు విడుదల పొందాలి, అసత్యం నుంచి ఎందుకు విడుదల పొందాలని మనం కోరుకుంటున్నాం, అసత్యం నుంచి విడుదల పొందడం వల్ల వచ్చేటువంటి మనకు వచ్చేటువంటి జ్ఞానం ఏమిటి, అక్కడ ఉన్నటువంటి సుఖం ఏమిటి, శాంతి ఏమిటి, ఆనందం ఏమిటి అనే సబ్జెక్ట్ ఏంటి. ఆ వివేకం, ఆ డిస్క్రిమినేషన్, ఆ విచక్షణ, ఆ సుయోగం మనం పెంచుకుంటూ రావాలి. అసలు జ్ఞానం యొక్క ఏమి తెలియాలి, జ్ఞానం యొక్క వైభవం తెలియాలి. ఒక జ్ఞానం అంటే ఇటుది, దాని యొక్క వైభవం ఇటుది కదా, దాని అంతస్తు ఇటుది కదా అని ముందు మనకు ఒక అండర్స్టాండింగ్ కలగాలి. ఇప్పుడు చాలా మంది చూడడం ధనాన్ని సంపాదించడానికి చాలా శ్రమ పడుతున్నారు. ఎందుకు ఎంతో కొంత ధనం నిన్ను తెలుసు కాబట్టి ఆ ధనం గురించి, ఆ ధనం ఎర్నింగ్ కోసం చాలా మంది శ్రమ పడుతున్నారు. కొంతమంది కీర్తి కోసం, కొంతమంది ధనం కోసం లోకానికి సంపాదించిన విషయాల మీద మనం ఎనర్జీని ఎక్కువ వేస్ట్ చేస్తున్నాం. అసలు భూమి మీదకి వచ్చి మనం ట్రైనింగ్ కోసం వచ్చాం, రియలైజేషన్ కోసం, ట్రూత్ని రియలైజ్ చేయడం కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాం, ట్రైనింగ్ పొందటానికి వచ్చాం. జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మనకి ప్రతికూల పరిస్థితులు వస్తాయి, అనుకూల పరిస్థితులు వస్తాయి, ఇవన్నీ దేహానికి సంబంధించినవి, ఇవన్నీ దేహ ప్రారంభాన్ని బట్టి అవన్నీ వస్తూ ఉంటాయి. దేహం తయారైనప్పుడే, తల్లి గర్భంలో దేహం తయారైనప్పుడే ఆ దేహం ఎక్కడ ఉండాలి, ఏంటి ఆ ప్రొఫెషన్ ఏంటి, అది ఎక్కడ ఉండాలి, ఏ టైంలో ఏ గంటలో అది ఎక్కడ ఉండాలి, ఏ రోజు మీ దేహం శరీర దేహం నుంచి అతను సెపరేట్ అయిపోవాలని ఆ దేహానికి సంబంధించిన కోర్స్ అంతా పూర్తి అయిపోతుంది. ఆ దేహం ఏ పని చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, దానికి ఎన్ని సన్మానాలు, ఎన్ని సన్మానాలు పొందాలి, ఎన్ని అవమానాలు పొందాలి, సన్మానాలు అంటే సన్మానాలు, అవమానాలు అంటే అవమానాలు, ఇవన్నీ ప్రారంభమని కేవలం దేహానికి సంబంధించి. ఆ దేహంతో నీకు ప్రారంభం లేకపోతే నేను ప్రారంభం ఏమి చేస్తుంది అన్నారు భగవాన్. సర్వసాధారణంగా మనం ఏం చెప్తారంటే, ముందు ఆత్మవిద్య సముపార్జనకి, ఆత్మజ్ఞాన సముపార్జనకి సద్గుణాలు సంపాదించుకోమని, మంచి గ్రేట్ క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ సంపాదించుకోమని చెప్తారు. నీ హృదయంలో ట్రూత్లోకి వెళ్ళాలంటే నీ హృదయంలోనే బంగారం ఉంది, నిలవైన బంగారం నీ హృదయంలో ఉంది, నీ హృదయంలోనే సంపద అంతా ఉంది, నీ హృదయంలోనే చైతన్యం అనండి, ఆత్మనండి, బ్రహ్మం అనండి, జ్ఞానం అనండి, నారాయణుడు అనండి, బయట ఏం లేదు, ఉన్నదంతా నీ హృదయంలోనే ఉంది. దానికి అక్కడికి వెళ్ళటానికి నీ మనసుకి లోతూపు కావాలి, నీ మనసుకి అంతర్దృష్టి కావాలి. దానికి నీకున్న మంచి గుణాలు నీకు సహకరిస్తాయి. ఆ మంచి గుణాలు సంపాదించుకోవాలి. మన పురాణాల్లో చెప్తారు, రామాయణంలో చెప్తారు, భాగవతంలో చెప్తారు, భారతంలో చెప్తారు, భగవద్గీతలో కూడా దైవ సంపదలో మన గ్రేట్ క్వాలిటీస్, ఆ మంచి క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ అని ఎక్వైర్ చేయలేదు, సంపాదించుకోమని చెప్తారు. అయితే భగవాన్ ఏం చెప్పారంటే, నువ్వు అన్వేషణలో ఆ జ్ఞానం పొందాలనేటువంటి తపనలో, ఆ సత్యాన్వేషణలో ఆ పొందలేదో మనం పొందాలి, లేక ఆ ప్రయత్నంలో మరణించాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కాంక్షతో ఆత్మజ్ఞాన సముపార్జనలో కనుక నువ్వు ఉంటే మంచి మంచి క్వాలిటీస్ దగ్గర నువ్వు వెళ్ళక్కనే అవి వచ్చి నిన్నే వరిస్తాయని చెప్పారు. మన హృదయంలో ఉండే జ్ఞానం, దాన్ని పొందే నువ్వు ప్రయత్నంలో సహజంగానే మంచి క్వాలిటీస్ వస్తాయి నీకు. అంటే మనస్సు లోపలికి వెళ్ళేటువంటి నీకు నిర్మలమైన బుద్ధి వస్తుంది, నీకు ఏకాగ్రత కలుగుతుంది. ఒక కామన్ మ్యాన్కి, ఒక గ్రేట్ మ్యాన్కి మీరు తేడా తీసుకుంటే, లేదా ఒక కామన్ మ్యాన్కి అకాడమిక్ ఎక్సలెన్స్ సాధించిన వాడికి మీరు డిఫరెన్స్ తీసుకుంటే, వాడికి వీడికి మీ తేడా ఏకాగ్రత తప్పించేయండి. భగవంతుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, వచ్చేస్తున్నాడు, మనలాగా వచ్చేయటం లేదు, సైలెంట్గా వచ్చేస్తున్నాడు, గుర్తింపులతో పని లేదు. ఏం చేద్దంటే అహంకారానికి ఇతరులు ఉన్నారు కానీ జ్ఞానానికి, అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు కానీ జ్ఞానానికి ఇతరులు లేరు. చైతన్యానికి ఎవరు వచ్చారు లేరు, సైలెంట్ గా వర్క్ చేస్తున్నాడు. ఆ దేవుడు ఎలా వర్క్ చేస్తున్నాడో అలా మనం వర్క్ చేయగలిగితే ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. అంటే మనం ఇంపర్సనల్ గా, మన బిజినెవర్ ఇంటెలిజెంట్ బిజినెవర్, ఇంపర్సనల్ బిజినెవర్, ఈ రెండు పోషించుకుంటూ ఆయన ఎలా వర్క్ చేస్తున్నాడో మనం కూడా అలా వర్క్ చేయగలిగితే ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు, అన్వాంటెడ్గా ఇస్తాడు. ఒకటి జనరల్ గా మనం భయం మనం తగ్గించుకుంటూ ఉండాలి. చాలా మంది అంటే ఉంటారు, మా మనసు ఇంతకు ముందే మేము సాయి గారి ఇంటికి ఉండగా మా మనసు ఎక్కువ బాహ్యముఖానికి వెళ్ళిపోతా ఉన్నది, మీరు మీటింగ్ లో మాట్లాడేది దానికి సమాధానం చెప్పుకున్నాను. ఎందుకంటే మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది, ఏకాంతంగా కూర్చోవాలనుకుంటున్నాం, మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది. కారణం లేకుండా బయటికి వెళ్ళదు, మీ శరీరంలో ఏదో కారణం లేకుండా రోగం రాదు. అలా మనసు బాహ్యముఖానికి వెళ్ళి అది మనసు ఎందుకు చదిస్తుంది? హ్యూమన్ మైండ్, ఇప్పుడు మన మైండ్ ఏదో 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి తయారైన మైండ్ కాదు, మన మొదటి జన్మల నుంచి లక్షల జన్మల నుంచి వస్తాయి బ్రాట్ ఓవర్ మైండ్. శరీరానికి మన శరీరానికి ఒక 50 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, వాడు ఎంతో క్రమశిక్షణ ఉంటుంది. ఆ క్రమశిక్షణ అంటే 50 సంవత్సరాల నుంచి వచ్చింది కాదు, అంతకుముందు పూర్వజన్మల నుంచి వచ్చినటువంటి క్రమశిక్షణ. అందుకే రమణ మహర్షి గారు మాట చెప్పేవారు, మీకు ఏమి కష్టం లేకుండా జ్ఞానం వచ్చింది, నేను చాలా కష్టపడుతున్నాను ఎవరైనా నేను అడిగితే, మీరు ఏదైతే కష్టం కష్టం అనుకుంటున్నారో ఆ కష్టం బహుశా నేను పూర్వజన్మలో పడి ఉంటానని అడిగారు. అది నేను ఏదో 10 నుంచి కింద ఊడిపడ్డానని నేను చెప్పలేదు. మీరు ఏదైతే కష్టం కష్టం అనుకుంటున్నారో ఆ పూర్వజన్మలో కష్టాలన్నీ పడే వచ్చారని చెప్పారు. అంటే మైండ్ ట్రైనింగ్ అవడానికి ఒక జన్మ సరిపోదు, బహుజన్మల కృషి. అర్జున బహుజన్మ నుంచి నువ్వు కృషి చేస్తేనే కానీ రాదు, ఆ హ్యూమన్ మైండ్ కి ఎంతో అలాగా ఆ సత్వగుణాన్ని కల్టివేట్ చేసుకుంటే రావాలి. మన శత్రువులు ఎవరంటే బయట ఎవరో శత్రువులు ఎవరు, రజోగుణం తమోగుణం ఏంటో శత్రువు. మన గుణాలే మన శత్రువులు, మనలో ఉన్న రజోగుణం మన శత్రువు, మనలో ఉన్న తమోగుణం మన శత్రువు. మనం ఆ రజోగుణాన్ని తమోగుణాన్ని ప్రయత్నం చేసి సాధన చేసి ఎఫర్ట్ చేసి తగ్గించుకుంటూ రావాలి. సత్వగుణాన్ని ఆశ్రయించాలి. సత్వగుణం కూడా గుణమే, మంచి గుణం. ఈశ్వరుడు పాదాల దగ్గరికి మనం ప్రవేశపెట్టే గుణం. అయితే సాధ్యమైనంత వరకు సత్వగుణాన్ని కల్టివేట్ చేసుకుంటూ రావాలి. చాలా మందికి మనస్సు బాహ్య ముఖానికి అయితే కారణం భయం, లేకపోతే ఇష్టం. మనం ఇష్టాలు అయ్యిష్టాలు పెట్టుకుంటాం, టైం వేస్ట్. ఇష్టాలు అయ్యిష్టాలు పెట్టుకునేదాన్ని దుఃఖం ఎవరో తీసుకురాడు, దేవుడు తీసుకొస్తున్నాడని దేవుడు పెడతాం దుఃఖం తీసుకొచ్చాడు. మన ఇష్టాలు అయ్యిష్టాలు మనకు దుఃఖం తీసుకొస్తున్నాయి కానీ దేవుడు ఏం తీసుకురావడం సాక్షిగా ఉంటారు. వారి గురికి చూస్తూ ఉంటారంటే మనం చేసే పనులు, మనకు వచ్చే ఆలోచనలు వారి గురించి చూస్తూ ఉంటారు. దుఃఖం తీసుకొచ్చి ఎవరంటే ఇష్టాలు అయిష్టాలు. ఇష్టం ఉన్న చోటని కామం, అయిష్టం ఉన్న చోటని ద్వేషం. ఇవి రాడి ద్వేషాలంటే ఏం లేదు. మన మనస్సు బాహ్యముఖానికి వస్తంటే, మన మనస్సు బయటికి చలిస్తంటే రెండు ఒకటి రాగం, రెండు ద్వేషం. రాగద్వేషాలు లేకుండా మనస్సు అంతా చలించదు, మనస్సు బాహ్యముఖానికి రాదు. ఈ రాగద్వేషాలకు నిరోధం ఏంటంటే దేహమని నేనే తలంపుల నుంచి వస్తామని రాగద్వేషాలు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే నీచమైన ఏంటంటే హృదయ దౌర్బల్యం. మన హృదయంలో ఉన్న భయం, మన హృదయంలో ఉన్న దౌర్బల్యం అన్నిటికంటే నీచమైంది. ఎందుకు పనికిరాదు ఇదని భగవంతుడు చెప్పాడు దేవుడు. ఎందుకు పనికిరాదు, ఆ పనికిరాందని మనం పోషించుకుంటాం. నేను చనిపోతాను ఎవరైనా మనం చెప్తే భయం, చనిపోతే ఏమి చనిపోవడం అంటే ఒక మారటం. పాద శరీరం పోతాం, కొత్త శరీరం వస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న కలవు. శరీరం అంటే ఒక చిన్న డ్రీమ్. ఇప్పుడు మనం రాత్రి నిద్రపోతుంటాం, ఒకసారి ఒక కళ వస్తుంది ఆగిపోతుంది, ఇంకో కళ వస్తుంది ఇంకో కళ ఆగిపోతుంది. చిన్న చిన్న కళ్ళ మనం 4-5 కళలు వస్తాయి. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? మిద్దట్లోనే జరుగుతున్నాయి. ఈ చావు పుట్టుకులు కూడా ఒక చిన్న చిన్న కళ. మనం 100 ఏళ్ళు బతుకున్నాయా, అది ఒక చిన్న కళ. మరి ఆ కళ పూర్తి అయిపోతుంది, ఇంకో శరీరం వస్తుంది, ఆ శరీరం ఒక కళ. మొత్తం ఇవన్నీ డ్రీమ్ బాడీస్. ఆల్ బాడీస్ ఆర్ షాడోస్. అయితే అన్నిటికంటే ఇంటికి పనికిరానది, అన్నిటికంటే నీచమైనది హృదయ దౌర్బల్యం. అంటే భయం, పిలికితనం. కవర్స్ డై మెనీ టైమ్స్ బండి బ్రీమ్ ఓన్లీ వన్స్. ఒకసారి డ్రామాలో ఒక డ్రామాల షైలి స్పీడ్ చెప్పిస్తాడు, కవర్స్ డై మెనీ టైమ్స్ బండి బ్రీమ్ ఓన్లీ వన్స్. భయం అంటే ఇక్కడ కృష్ణుడు రహస్యం చెప్పాడు. అర్జునుడికి చెప్పిన రహస్యం ఏంటంటే, వాళ్ళని ప్రతి చిన్న విషయానికి భయపడతా ఉంటారు. ఆ భయపడటంలో ఎక్కడ ప్రమాదం ఉందంటే, దానికి ప్రమాదం ఎక్కడ వస్తుందంటే, ఈ సృష్టి నిజం కాకపోయినా ఇది నిజమే మన బుద్ధి కలుగుతుందని, అసత్యమైన సత్యమనే బుద్ధి కలుగుతున్న భయం వల్ల, అనిశ్చిన్నది నిత్యమనే బుద్ధి కలుగుతుంది. ఈ దేహమే నేను, దేహమే సర్వస్వం, ఇంకా మరణానంతర జీవితం ఏమీ లేదు. శరీరం స్పశాలలో కాలుస్తారు, తగలబడిపోతుంది, బూరు కలిగిపోతుంది, దేహగతం, దేహం మరణించినప్పుడు నేను కూడా నా పని కూడా పూర్తి అయిపోతుంది. అంటే నా జీవిత అంటే దేహంతో ముడిపెట్టుకుంటూ ఉంటాడు. ఆ బ్రహ్మముని చైతన్యాన్ని దేహంతో ముడిపెట్టుకోవడం, ఈ భయం వల్ల చైతన్యాన్ని దేహంతో ముడిపెట్టుకునే బుద్ధి పెరుగుతూ ఉంటుంది. అసత్యాన్ని సత్యం అనుకుంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఈ రాంగ్ థింకింగ్, ఈ రాంగ్ హ్యాబిట్స్. రాంగ్ ఈజ్ రాంగ్, మన రాంగ్ మన రాంగ్ ఈజ్ రాంగ్. మనకు అర్థం కాదులే, మనకు రాంగ్ అని మనం రైట్ అనుకోవచ్చాం, కానీ రాంగ్ ఈజ్ రాంగ్. అంటే మీకు ఆ ప్రపంచమే నిజం, ప్రపంచమే నిజం, దేహమే నిజం, ఈ తప్పించి ఇంకేమీ లేదు అనేటువంటి బుద్ధిని భయం కలగజేస్తుంది అర్జున. అంటే మన భయం నుంచి విడుదల పొందటానికి ప్రయత్నించాం. మన మనసు మంచిగా ఉంటే, మన మనసు ద్వేషరహితంగా ఉంటే, మన మనసు భయం లేకుండా రోజు హాస్పిటల్ చుట్టూ తేలక్కర్లేదు. మనం మీరు ఏదో బాధపడుతున్నారని, ఏదో కష్టపడిపోతున్నాయండి, ఈ మధ్య మాకు రోజులు బాగోలేదండి, మా పరిస్థితులు బాగోలేదు, ఇవన్నీ చెప్పినారు. నీ లోపల సత్యం చెబుతాందా, నీ లోపల నిజం చెప్తాందా, నీ లోపల బ్రహ్మం చెప్తాందా, నీ లోపల నేను చావులేని వస్తువు చెప్తాందా, ఈ దేహగతనే నేను, ఈ దేహమే నేననుకునే బుద్ధి చెప్తాను. నేను చాలా బాధపడతాను. అదంతా ఇమాజినేషన్. అసలు నువ్వు దేహంతో తాదాత్మ్యం లేకపోతే నీకు సఫరింగ్ రాదు. అసలు సారో ఎస్టేట్ కి మనిషి కనుక వెళ్ళాలంటే నీకు 10 కోట్లు డబ్బుంటే మీరు దుఃఖమైన స్థితికి ఎదిగి వెళ్ళారు. వాడితో ఐడెంటిఫై అయ్యే తలంపుని మీరు కట్ చేయగలిగితే ఇప్పుడే ఇక్కడే నీకు హ్యాపీనెస్ తెలుస్తుంది. అలౌకిక సుఖం, అభౌతిక సుఖం ఇప్పుడే నీకు అనుభవంలోకి వస్తుంది. అంటే ఈ భయం అనేది భేద బుద్ధిని పెంచుతుంది. మనం నరకానికి అనే జ్యోతిలో భయం ఉంటట్టండి. అంటే అజ్ఞానం భయం నుంచి బయటకు రా. ఒక డ్రీమ్ ఒక లైఫ్ బ్యాడ్ డ్రీమ్ కి వెళ్ళవచ్చు, ఒక జీవితం గుడ్ డ్రీమ్ కి వెళ్ళవచ్చు. బుద్ధంలో బ్యాడ్ అని మనసులోనే చైతన్యం లేదు. చైతన్యంలో గుడ్ బ్యాడ్ ఏమి లేదు. ఇదంతా మనసుకు సంబంధించింది. నీకు మంచి గుణాలు మనసులో ఉన్నాయి, చెడు గుణాలు మనసులో ఉన్నాయి. అయితే చెడు గుణాలను తప్పించుకోవడానికి, చెడు గుణాల నుంచి బయటపడటానికి మంచి గుణాలు మనం కల్టివేట్ చేసుకోవాలి. చివరికి మనకు ఆత్మజ్ఞానం కలిగే ముందు, ఆత్మజ్ఞానంలో మనం ఆత్మ హృదయంలో వైవల్యం ముందు మీరు మంచివాడే తలంపకూడదు. పోతుంది ఒక మీరు మంచివాడిన తర్వాత మీకు ఉండిపోయింది. మీరు ఇవన్నీ లయ్యం కాలేదు, బ్రహ్మకరణ మీరు పొందలేదు, ఆత్మజ్ఞానం లభ్యం కాదు. నిజమైన మంచివాడికి వాడికి మంచి ఉందని వాడికి తిరిగి తెలిస్తే వాడికి జ్ఞానం లేదని అర్థం. నేను మంచివాడిని నువ్వు అనుకుంటే నువ్వు మనోపరిధి దాటి వెళ్ళదని అర్థం. అది ఏదో రాగ భయ క్రోధం. తర్వాత మనకి ఈ కోపం వస్తాయని కొన్ని మాట మాటికి ఒక రియాక్షన్, కొంతమందికి తరచుగా రియాక్షన్ వస్తూ ఉంటుంది. ఆ రియాక్షన్ వల్ల కూడా మన మనసు బాహ్య ముఖానికి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అసలు మన మనస్సు మనకి ఏదో సంస్కారం లోపల ఉంటుంది. జన్మాంతరం నుంచి వచ్చిన సంస్కారం ఉంటుంది, జన్మాంతరం నుంచి వచ్చే వాసన ఉంటుంది. ఆ వాసన నుంచి తలంపు పడుతుందో, సంస్కారం నుంచి తలంపు పడుతుంది. ఆ తలంపు వచ్చేది మనసు బాహ్య ముఖానికి వెళ్తూ ఉంటుంది. మీకు వాసన లేకుండా తలంపు రాదు, వాసన ఉంటేనే తలంపు వస్తుంది. ఆ వాసన కంటే మీరు రెడ్జి చేసుకుంటూ వస్తే తలంపులు కూడా తగ్గిపోతాయి, నాచురల్గా తగ్గిపోతాయి. అంటే భగవాన్ చెప్పిందంటే ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి గొడవ నిశ్చయం పెట్టుకుని ఆత్మని డైరెక్ట్ గా నువ్వు ఇతర చింత లేకుండా నిరంతరం ఆత్మని చింతించడం వల్ల కానీ, పరమేశ్వరుని చింతించడం వల్ల కానీ నీకు తలంపు అన్ని నశిస్తాయి. దేహము నేనాది కూడా తలంపే, అది మూల తలంపు. ఈ నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అది విచారణ చేసినా నీ మనసు చల్లబడకు. నీకు నేను అనే తలంపు ఉంది. ఈ నేనిన తలంపు నీకు లోపల నుంచి వస్తుంది కానీ బయట నుంచి రావటం లేదు. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? ఈ నేనే తలంపు దాడిని పిల్లలు లైవ్ అయిపోయింది. ఏం డిస్టర్బ్ చేయగలిగింది? మళ్ళీ జాగ్రత్త వస్తే రాగానే బాడీ చోటు ఐడెంటిఫై అవుతుంది, మళ్ళీ అశాంతి ప్రారంభం అవుతుంది. మీకు గాడి నిద్రలో ఏం అశాంతి లేదు. అశాంతి తీసుకొచ్చేది లోపల గాడి నిద్రలో లైవ్ ఉంటుంది కాబట్టి మీకు గాడి నిద్రలో అశాంతి అంటే ఏమిటది? అంటే సమస్యను తీసుకొచ్చేది, అనుమానాలను తీసుకొచ్చేది, సందేహాలు తీసుకొచ్చేది, అరిష్టాలను తీసుకొచ్చేది, మార్కెట్ లో ధరలు పెంచేది, ధరలు డౌన్ చేసేది ఈ అనేది దొంగలనే కారణం. అదే మూలతరం పోవాలి. నీ సమస్య ఇతర సమస్య కాదు, నీ సొంత సమస్య. మూలతరం పరిగణ నిజమైన సమస్య. ఆ సమస్యను కనుక మనం పరిష్కారం చేసుకుంటే మనకు అసలు సమస్యలు లేవు, సందేహాలు లేవు, పునర్జన్మలు లేవు, దుఃఖం లేదు, అశాంతి లేదు. దేహమునిగిన తలంపు మూల తలంపు. ఆ మూల తలంపు వచ్చాక నీకు ఇతర తలంపులు వస్తున్నాయి. ఈ మూల తలంపు ఎవరన్నీ ప్రశ్నించడం వల్ల మూల తలంపు విచిద్ర అవుతా ఉంటుంది. మూల తలంపు ఎప్పుడైతే విచిద్ర అవుతుందో, ఉపసంహరించుకుంటుందో, దానికి వచ్చి మిగతా తలంపులు కూడా స్లోగా రిడ్యూస్ అయిపోతాయి. అయితే మూల తలంపు నీ సొంత సమస్య. ఆ సమస్యను నువ్వు పరిష్కారం చేసుకోలేవు. ఏదో సమస్య నిన్ను వెంటాడుతూ ఉంటుంది, ఏదో దుఃఖం నిన్ను వెంటాడుతూ ఉంటుంది, ఏదో వెలికి నిన్ను వెంటాడుతూ ఉంటుంది. శవం తర్వాత శవం, శరీరం తర్వాత శరీరం, చావు తర్వాత పుట్టుక తర్వాత చావు, నిన్ను వెంటాడుతూ ఉంటాయి. నీ సమస్యలు మూల తలంపులు నీ సమస్య. అది పరిష్కారం అయ్యే వరకు ఏదో సమస్య ప్రతి జన్మలో నీవే వెంటాడుతూ ఉంటాయి. అసలు ప్రపంచంలో సుఖం అనేది లేదు, ప్రపంచంలో శాంతి అనేది లేదు, ప్రపంచంలో ఆనందమే లేదు. ఆనందం ఇక్కడ ఉంది, శాంతి ఇక్కడ ఉంది, సుఖం ఇక్కడ ఉంది. కానీ అది ఎక్కడ లేదో, ఆనందం ఎక్కడ లేదో అక్కడ వెతుకుతున్నాం. ఉన్న చోట వెతకటం మానేశం. ఎక్కడ ఆనందం ఎక్కడ ఉందో, దృశ్యం ఎక్కడ ఉందో అక్కడ వెతుకుదాము. ఈనాడు కాకపోయినా, ఈనాటికి కాకపోయినా, ముందు నాటికైనా ఆ వస్తువు నేను తెలుస్తా. ఎక్కడ వస్తువు నువ్వు పోగొట్టుకున్నావో అక్కడ వెతుకు. ఎక్కడైతే నీ వస్తువు పోగొట్టుకోవాలో ఇక్కడ వెతికినా నీకు దొరకదు. నీ లోపలన్న బ్రహ్మను నీకు తెలిసాక చైతన్యానికి మరొక పేరు జ్ఞానం, చైతన్యానికి మరొక పేరు ఉండటం. అయాం దటయాం అదే బైబిల్లో చెప్పారు. అయాం దట్ దేవుడు అంటే ఒక వ్యక్తి కాదు, దేవుడు అంటే ఉండటమే. అంటే దేహం మరణించిన తర్వాత నువ్వు ఉంటావని సంగతి నీకు తెలుస్తుంది, అదే జ్ఞానం. మనం అందరం ఏమనుకుంటున్నాం, మనకు భయం ఎంత కలుగుతుందంటే దేహం మరణించిన తర్వాత మనం అందరం ఉండము అని అనుకుంటున్నాం. ఉండను అనుకునేది ఒక తలంపు అది. ఆ తలంపు నుంచి నీకు భయం వస్తుంది, తలంపులోంచి కోరిక వస్తుంది, తలంపులోంచి భయం వస్తుంది, తలంపులోంచి ద్వేషం వస్తుంది. అంటే ఇవన్నీ తలంపులోంచి వస్తున్నాయి. రాగద్వేషాలు కూడా తలంపులే, ఇవన్నీ తలంపులే, ప్రపంచం అంతా తలంపులే, జీవితం అంతా తలంపులే. అయితే ఇవన్నీ తలంపులకి మూల తలంపు అంటే దేహము నేననే తలంపు ఆ మూల తలంపు. ఆ మూల తలంపు విచిద్ర అవుతుంటే అది నెమ్మదిగా ఉపసంహరించుకోగలిగితే సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేసి అంటే దురలవాట్లు దుర్వాసనలు ఎందుకు తగ్గించుకున్నారంటే రాంగ్ హ్యాబిట్స్ రాంగ్ థింకింగ్ ఎందుకు తగ్గించుకున్నారంటే శాస్త్రంలో ఎందుకు చెప్పారంటే దేహము నేననే భావన పెరుగుతుంది వాటి వల్ల. ఇది సీక్రెట్. ఇక్కడ జ్ఞానం కూడా అనుగ్రహం లేకపోతే మనకు రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆత్మ జ్ఞానం కూడా మీరు ప్రాణాయామం చేయండి, లేదా వాకింగ్ చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, ధ్యానం చేయండి. మన హృదయంలో మన ప్రభువు మన యజమాని వీడి అనుగ్రహం లేకుండా, వీడి దయ లేకుండా, వాడి కంపాషన్ మన మీద లేకుండా మనకి ఆయన అనుభవంలోకి రావడం, ఆయన తాలూకు జ్ఞానాన్ని కూడా మనం సంపాదించగలం. అంటే భగవంతుని ఎక్కడ మోసం చేయగలం మనం? భగవంతుని మోసం చేయడం అంటే మనకు మన శరీరం కంటే, మన శరీరంలో ఉన్న అవయవాల కంటే, మన మనసు కంటే, మనసులోకి వచ్చి మన మనసులో ఉన్న తలంపుల కంటే అత్యంత సన్నిహితంగా ఉన్నాడు ఆయనే. ఆయన కాదని మనం ఏమి చేయడం, ఆయన అనుగ్రహం లేకుండా ఆయన మనం పొందలేము. అంచేత మనం ఒక మాట మాట్లాడితే, ఒక పని చేస్తే ఆయన ప్రీతి కోసమే చేయాలి. ఆయన ప్రీతి కోసం కనుక మనం పని చేస్తే మనకు రాగద్వేషాలు రావు. అంటే ఏ పని చేసినా ఈశ్వరుని గ్రహాన్ని సంపాదించుకోవడం కోసమే పని చేయాలి. మీకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుందంటే దేహాన్ని మైండ్ని ఎప్పుడు కండిషన్ లో పెట్టుకోవాలి, ఎప్పుడు రెండు కండిషన్లు ఉండాలి. దేహం ఎలా కండిషన్ ఉంటుందంటే ఫుడ్ విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకేంటంటే ఫుడ్ ఆహారం ఎక్కువ తీసుకుంటే దేవుడికి దూరం అవుతాం, దేహానికి దగ్గర అవుతాం. మనం అందరం రైస్ కాడే మనకు అవసరం దానికంటే ఎక్కువ తింటున్నాం. దానివల్ల మనకు నష్టం ఏంటంటే మనం ఫుడ్ ఎక్కువ తినకపోతే ఫుడ్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ బాడీ మీద ఉంటుంది, మైండ్ మీద ఉంటుంది. ఇదే బైబిల్లో చెప్పారు, నువ్వు దేహాన్ని 24 గంటలు నరకంలో పెట్టుకునే బదులు తిండికి నడుపు 5 నిమిషాలు జాగ్రత్తగా ఉంటే చాలని. అంటే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత భగవాన్ ఇంకోటి రిపీటెడ్గా ఉంటున్నాడు చెప్పారు మాటలు, మనం బయట నుంచి లోపలికి వెళ్ళి జాగ్రత్త పడతాం కానీ లోపల నుంచి బయటకు వచ్చే విషయంలో జాగ్రత్త పడం. ఎక్కడైనా చిన్న ఏదైనా మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఏదైనా నలకుంటే జాగ్రత్తగా తీసేసుకుంటాం, కానీ మన మాటలు ఏదో నలకల విషయంలో మనకు తెలియట్లేదు. అయితే ఫుడ్ తీసుకునేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉంటాము, లోపల నుంచి బయటకు వచ్చినా కూడా మాట కూడా సౌమ్యంగా ఉండాలి, జటంగా ఉండాలి. మనం ఎవరైనా మాట్లాడుతుంటే ఆ మాట ఎటువంటి శాంతి కలగజేయాలి, వాళ్ళకి ధైర్యం కలగజేయాలి, వాళ్ళకున్న ఆత్మవిశ్వాసం, వాళ్ళ ఆత్మ మనం మాట్లాడే మాట వాళ్ళకున్న ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. ఆత్మవిశ్వాసం లేని వాడికి ఆత్మజ్ఞానం ఎన్నడూ కలగదు. కోటి జన్మల తర్వాత కూడా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు కోటి జన్మల సాధన చేస్తే దీని మీద మీకు కాన్ఫిడెన్స్ రాకపోతే ఆత్మవిశ్వాసం లేకుండా ఆత్మజ్ఞానం ఎన్నడూ కలగదు. మీ గురువు ఎవరైనా, మీ దేవుడు ఎవరైనా, మీరు ఏ మతమైనా, మీ ఏ కులమైనా, మీ భాష ఏదైనా ఆత్మవిశ్వాసం లేకుండా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా, సెల్ఫ్ రియలైజేషన్, ట్రూత్ రియలైజేషన్ సాధ్యమే కాదు. ఇంకోటి, చాలా మంది ద్వేషం పెట్టుకుని విమర్శిస్తూ ఉంటారు. ఆ ద్వేషం పెట్టుకుని విమర్శలకు ప్రతి విమర్శగా మనం క్షమాదానం చెప్పాలనుకుంటే అది మన అమాయకత్వాన్ని గుర్తు. అయితే ఇవన్నీ అనవసరం మనకి. అయితే మనకి అయితే మనం మన ప్యూరిఫై అవ్వడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. మన కళ్ళతోటి మనం చూసుకోవాలి, ఇతరుల కళ్ళతోటి కదా మనం మనం చూసుకునేది. మన కళ్ళతోటి మనం చూసుకుని మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ, మన మీద మనం నమ్మకం పెంచుకుంటూ పనిచేయాలి. తర్వాత ఇంకోటి, మనం ఎంత మ్యాక్సిమం ఎంత పని చేయగలుగుతాము, ఎంత మంచి పని చేయగలుగుతాము, అంత మంచి పనులు మనం చేయగలిగి చెయ్యాలి. మనం ఏమి మంచి పనులు చేయమనుకోండి, మనం బాగా డబ్బు కోడ పెడతాం అనుకోండి, మన మనవాడు ఎవరో తాగుబోతులు వస్తాయి శుభ్రంగా ఇయ్యకని పాడు చేస్తారు. ఇక్కడేమో దంగ మానేజ్ తర్వాత నరకం. మనకి భగవంతుడు ఏదైనా మంచి పని చేసే అవకాశం ఏదైనా ఉందనుకోండి, మనం చేయగలగాలి. మనకి చేయగలగాలి, 3 పైసలు సంపాదించాలి, 4 పైసలు సంపాదించుకుంటూ 1 పైసా సమాజానికి ఉపయోగించి సమాజం యొక్క రుణం మనం తీర్చుకోవాలి. మనకి ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, విద్య సంపాదించడం కంటే డబ్బు సంపాదించడం కంటే వాటిని ఉపయోగించడం వల్ల నీకు తెలివితేటలు ఎక్కువ కావాలని. ఇది ఆంధ్ర భాషలో సామెత. ఆంధ్ర భాషలో ఏమని చెప్పాయంటే, నువ్వు డబ్బు సంపాదించడం ఎంతో కొంత కష్టమే, అంతకంటే కష్టం ఆ డబ్బుని సద్వినియోగం చేయటం. అలాగే నువ్వు చదువుకోవడం కూడా కష్టమే, కష్టపడకుండా చదువు రాదు, కష్టపడకుండా చదువు ఎలా వస్తుంది, రాదు. కానీ ఆ చదువుని ఇతరులకు ఉపయోగించాలి. నీకున్న ధనం, నీకున్న గౌరవం, కొంతమందికి గౌరవం ఉంటుంది, ఆ గౌరవం ఎవరికి ఉపయోగించిన వాళ్ళు సొంత పనులు వచ్చినప్పుడు ఉపయోగించుకుంటారు. ఎవరికి వాళ్ళకున్న గౌరవం కానీ, వాళ్ళకున్న మంచి కానీ ఎవరికి ఉపయోగించరు. ఆ ముఖ్యమంత్రి గారితో పరిచయం ఉంటే గౌరవాన్ని ఎలా స్టోర్ చేసుకుని ఉంటారో, వాళ్ళు సొంత పనికి వచ్చినప్పుడు ఆ పనులు ఉపయోగించుకుంటారు. కానీ సమాజపరంగా కానీ, లేదా 10 మందికి ఉపయోగించే పనులు కానీ ఎవరో ఉపయోగించరు. నీకు ఎందుకు చెబుతున్నానంటే, నీకున్న నీ భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాలు ప్రాక్టికల్తో ముఖ్యం. మనకు భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాలు, ధనం ఇస్తే ధనం, కొంతమందికి ధనం లేకపోయినా విద్య లేకపోయినా సమాజంలో గౌరవం ఉంటుంది, ఆ గౌరవాన్ని కూడా నీకు పనులు అవుతాయి. అంటే మీకు ధనం అంటే ధనం, యశస్సు అంటే యశస్సు, లేకపోతే విద్య అంటే విద్య, బలం అయితే తెలివితేటలు. కొంతమందికి ఆ మాట నేర్పుంటుంది, యాక్ట కంటే ట్యాక్ట గొప్పది అంటారు కొంతమంది. కొంతమందికి ఆ మాట నేర్పుంటుంది, ఆ మాట నేర్పుకోవాలి కూడా ఎప్పటికీ మీరు సహాయ సహకారములు అందిస్తుంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఈశ్వరుడు ప్రీతి మీకు కలుగుతుంది, ఈశ్వరుడు యొక్క దయ మీకు కలుగుతుంది. అప్పుడు మీకు తెలియకుండా దేహాభిమానం తగ్గుతుంది, దేహబుద్ధి తగ్గుతుంది, శవబుద్ధి తగ్గుతుంది. మీకు తెలియకుండానే మీకు ఆత్మానుభవం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మశాంతి మీ చేతికొంది. ఎక్స్పెక్టేషన్ అనవసరం, ఏదో చేస్తే ఏదో వస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు మనం భగవంతుని కోరికలు కోరుకుంటాం, వెంకటేశ్వరం గుడిలోకి వెళ్తాం, సాయిబాబా గుడిలోకి వెళ్తాం, ఏదో కోరికలు ఉంటాం. ఆ కోరికలు నెరవేరుతూ నెరవేరొచ్చు, దానివల్ల మనం పెద్ద కలిసి వచ్చింది ఏమి లేదు. కానీ మనకు మోక్షం ఎప్పుడు వస్తుందంటే ఈశ్వరుని పట్ల ఇది కావాలని ఈశ్వరుని మనం ఏమి కోరకూడదు. అలాగే మనకు ఈశ్వరు మీద గౌరవం కానీ భక్తి కానీ ఆయన పట్ల మనకున్న ప్రేమ కానీ తగ్గకూడదు. ఈశ్వరు కోసం ఈశ్వరుని ప్రేమిస్తుంటే, ఈశ్వరు కోసం ఈశ్వరుడి పట్ల మనం భక్తిని పోషించుకుంటుంటే వాడికి ఈ జన్మలోనే మోక్షం కలుగుతుంది. అదే భక్తి మార్గం. అయితే మీరు ఏదైనా కోరికను పెట్టుకుని దేవుడిని ప్రార్థిస్తారనుకోండి, మీ కోరిక నెరవేరొచ్చు అని అసలు స్వర్ణం, మోక్షం స్వర్ణం. అది జ్ఞాపకం పెట్టుకోండి. మనకేం కోరికలు ఉండకూడదు, అలాగే ఈశ్వరుడు మీ ప్రేమ తగ్గకూడదు, గౌరవం తగ్గకూడదు. అయితే నీ మనో నిగ్రహం అన్నిటికంటే నీకు మనో నిగ్రహం ముఖ్యం. నీ మనస్సును జాగ్రత్తగా నియమించుకో, నీ మనస్సును స్వాధీనం చేసుకో, నీ మనస్సుని బంధువు చేసుకో. నీ మనస్సు నీకు అనుకూలంగా ఉంటే, నీ మనస్సు నేను చెప్పినట్టు వింటంటే, ఏదైనా అక్కడలేని తలంపులు నీకు వస్తుంటే ఆ తలంపుని నియోగించే శక్తి కనుక నీ మనస్సు ఉంటే, హైదరాబాద్ లో అందరం నీకు శక్తి ఉండాలి, నిన్ను ఎవరో ఏమి చేసేది ఏమి లేదు. నువ్వు హాయిగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు, శాంతిగా ఉండొచ్చు, నీ రోజులు సుఖంగా. ఏసీ గదిలో ఉన్నప్పుడు నీ బాడీకి ఎంత కంఫర్ట్ ఉంటుందో నీ మైండ్ కూడా అలాగే ఉంటుంది. నీ మనస్సు నువ్వు చుట్టానికి నీ మనస్సుతో నువ్వు నియోగం పెట్టుకోదు, నీ మైండ్ నీకు కంట్రోల్గా ఉండాలి. నీ మనస్సును నియమించుకో. ఒకసారి ఇలా చూడండి, నీ చెయ్యి చూడండి, నేను కదలకుండా ఎలా స్టడీగా ఉండవు. నీ మనస్సును ఎలా యాక్టివ్ పెట్టుకో. నీ మనస్సును, నీ మనస్సు నీకు అనుకూలంగా ఉండాలి. నీ మనస్సుతో నీ మనస్సుతో విరోధం పెట్టుకోవద్దు. నీ మనస్సుతో నీ స్నేహంగా ఉండాలి. నీ మనస్సును అదుపులో ఉండాలి. నీ మనస్సును నిలబడుకుంటే నిలబడగలుగుతూ ఉండాలి. అలా ఉంటే నీ మనస్సు నీ స్వాధీనంలో ఉన్నప్పుడు ప్రపంచంలో 300 కోట్ల మంది ఇప్పుడు సృష్టి వల్ల 300 కోట్ల మంది నీకు శక్తులు ఉన్నాయి. నీకు నీకు జరిగే అపకారం ఏమి లేదు. మన మనసు మనకు శత్రువుగా ఉన్నప్పుడు మనం ఇంటి వాళ్ళకని బయట వాళ్ళకని మేము సుఖపెట్టాలని సుఖపెట్టలే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అంచేది అర్జున ఎంత సాధ్యం, ఎంతవరకు నువ్వు ఎంతవరకు సాధన చేస్తావు, ఎంతవరకు ప్రయత్నం చేస్తావు. నీ మనస్సును బంధువు చేసుకో. అంటే మన మనస్సు ఒక నిజమైన స్నేహితుడు నీకు ఎలా సహకరిస్తాడో నీ మనస్సు కూడా అలా నీకు సహకరించాలి. నీ మనస్సుతో నువ్వు శత్రుత్వం పెట్టుకోవద్దు. నీ మనస్సును స్వాధీనం చేసుకో. ఒక మిత్రుడిని తయారు చేసుకునే మనస్సుని. అంటే ఇంకా భగవాన్ చెప్పింది ఏంటంటే, నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని ఉపనిషత్తులు చదివినా, ఎన్ని పురాణాలు చదివినా, ముందు మైండ్ కంట్రోల్ అవసరం. బాడీకి కంఫర్ట్ కంటే కూడా మైండ్కి కంట్రోల్ ముఖ్యం. నేను ఇక్కడ చెప్తున్నారు, నీకు మైండ్ కంట్రోల్ ఉన్నప్పుడు బాడీ కంఫర్ట్స్ తక్కువగానే ఇబ్బంది లేదు. యథార్థం చెప్పాలంటే దాడ్డే మీకు నిజమైన కంఫర్ట్. అంటే మనోనిగ్రహానికి ఎన్నైతే నీకు సహకరిస్తాయో అని నువ్వు ఉపయోగించుకో. మనోనిగ్రహం చాలా ముఖ్యం. భక్తి కూడా అంతకే. భక్తి కూడా మన మనసు మనం స్వాధీనంగా ఉండడానికి భక్తి సహకరిస్తుంది. తర్వాత మనం ఎవరో మనం తెలుసుకోవడానికి మనకి భక్తి సహకరిస్తుంది. నువ్వు బాగా దృష్టిలో పెట్టుకోండి. భక్తి అంటే అది ఏ పనికిరాముంది అనుకోకండి. మనం సుఖపెట్టేది మనకి భక్తి. మనకి మనకి జ్ఞానాన్ని కలిగజేసింది భక్తి. జ్ఞాన మాత అన్నారు భక్తిని. భగవాన్ ఏమన్నారంటే భక్తిని జ్ఞాన మాత అన్నారు. అని ఈశ్వరుడు పట్ల మనకున్న భక్తి వల్లే మనకి జ్ఞానం కలుగుతుంది. భక్తి లేకుండా జ్ఞానం కలగదు. అంటే మనం ఏ పని చేసినా భక్తితోడు చేయాలి, ప్రేమతోడు చేయాలి. నువ్వు చేసేది చిన్న పనేవా పెద్ద పనే, అది అక్కడి మీద పరమేశ్వరుడికి. ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, ఏ తలంపుతో చేస్తున్నావు, అది ముఖ్యం నీకు. అది చిన్న పనే నువ్వు గౌరవంగా చేయాలి, చిన్న పని పెద్ద మనస్తోడు చేయాలి, అది నేర్చుకోవాలి. అప్పుడు ఈశ్వర అనుగ్రహానికి నువ్వు పాత్రలు అవుతావు. అంటే మనో నిగ్రహం అత్యంత ముఖ్యం. పూజ మనో నిగ్రహానికి, జపం, ఏదో డివైన్ నేమ్ తీసుకుని నువ్వు చేసుకోవటం ఇంద్రియ నిగ్రహానికి, మనో నిగ్రహానికి. ఈ పూజ అంతకే, జపము అందుకే. తర్వాత ధ్యానం వల్ల మన మనసు యొక్క మూతులు పెరుగుతాయి, డీపర్ అవుతుంది మైండ్, డీపర్ అవుతా ఉంటుంది ధ్యానం వల్ల. అయితే ఇంకోటి, ఇందాక ఎవరో అన్నారు ఇవాళ మీటింగ్ లో, వాడు చెప్పన్నాను మేము కోపం చేసుకుంటున్నామని చెప్పారు ఈ మధ్యన ఆవిడ. ఏం సందర్భం ఏమిటని చెప్పారు, మీ కోపం ఎప్పుడు వస్తామని ఎందుకంటే ఆవిడ చెప్పారంటే, మీ కోపం ఎప్పుడు వస్తామని ఎందుకంటే ఆవిడ చెప్పారంటే, మీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ మంచి కోసం నేను చెప్తున్నానండి, వాళ్ళు నేను చెప్పిన మాట వింటాలేదని కోపం వస్తుంది. అసలు కృష్ణుడు చెప్పిన మాటలు మనకి ఎంతవరకు అర్థమవుతున్నాయి లేదు. మీ ఇంట్లో 4 మనుషులు ఉన్నారు అనుకోండి, 4 మనుషులు పూర్వజన్మలు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి వచ్చా ఇంట్లోకి వచ్చారు. మీరు ఆ దేహ ప్రారంభాన్ని బట్టి ఆ కర్మానుభవం కోసం మీరు ఆ ఇంటికి చేయాలి. చైతన్య స్థాయి సమానంగా ఉన్నప్పుడే కృష్ణుడు ఏ చైతన్య స్థాయిలో మనకు సబ్జెక్ట్ చెప్తున్నాడో ఆ స్థాయిలో మనం ఉన్నప్పుడే ఆ మాట మనకు అర్థమవుతుంది. కానీ లేకపోతే అర్థం అవ్వదు. అంతకంటే గోళం చెప్పడం మంచిది. అంటే ఆవిడ ఏం చెప్తున్నారు? ఇక ఆవిడ చేయవలసింది ఒకటి, ఆవిడ జీవితాలు మంచి చెప్పొచ్చు. ఆవిడ వినటం లేదు, వాళ్ళు వినటం లేదు, వాళ్ళు వినటం లేదంటే అక్కడ ఏమవుతుందంటే మీరు ఈగో పెరుగుతుంది. ఇవ్వరు ఆవిడ డ్యూటీ ఆవిడ చేయటం, ఆవిడ డ్యూటీ ఆవిడ చేయటం చెప్పటం వరకే. వాళ్ళు ఎంతవరకు వింటారు వినరు అనేది, కానీ ఇంకోటి వాళ్ళకి వినియోగ బుద్ధి, మంచి బుద్ధి కావాలి, సద్బుద్ధి కావాలి, అండర్స్టాండింగ్, భగవంతుడు భగవంతుడి అండర్స్టాండింగ్ వాళ్ళకి చాలా కలగజేయాలి, భగవంతుని ప్రార్థించవచ్చు. అందుకని నేను చెప్పింది అందరూ వినాలనుకునే మనస్థితి వస్తే వాళ్ళకి ఈగో సెన్స్ పెరుగుతుంది, కామన్ సెన్స్ తగ్గిపోతాను. మనకి ఈగో సెన్స్ పెరిగి కామన్ సెన్స్ తగ్గినప్పుడు కోపాలు చేసుకుంటాం. అందరూ మనం చెప్పినట్టు ఎలాంటి మనం చెప్పినట్టు వినాలి. మనం ఏదో చెప్తాం, మంచి చెప్తాం, మన డ్యూటీ మనం చేస్తాం, మన డ్యూటీ మనం ప్రాపర్ గా చేస్తున్నాం లేదా మన ధర్మాన్ని మనం చక్కగా నిర్వర్తిస్తున్నాం లేదేలేదు. కానీ మన దేహానికి ప్రారంభం ఎలా ఉందో, మన దేహానికి పూర్వజన్మ ఎలా ఉందో, ఆ దేహానికి కూడా పూర్వజన్మ ఉంటుంది, ఆ దేహానికి కూడా అక్కడ ప్రారంభం ఉంటుంది అని మర్చిపోకండి. మరి కృష్ణుడు కౌరవులకు ఎంతో చెప్పాడు, కృష్ణుడు చెప్పింది విని విని దుర్యోధనుడు ఏమన్నాయంటే సుమధుమూలంత స్థలం కూడా పాండవులకు ఏమన్నాడు, భగవంతుడు ఉద్రేకపడ్డా క్వాలిటీ గా విన్నాడు. నా డ్యూటీ నేను చేసేసాను. కృష్ణుడు కూడా వాడి పని సరిగ్గా చేయలేదు, వాడి డ్యూటీ సరిగ్గా చేయలేదు అని లోకం అనుకుంటుందేమని రాయబారానికి వచ్చాడు. అని ఇదేం పడలేదు, అది ప్రశాంతంగా ఆయన చెప్పవలసిన మాటలు చక్కగా చెప్పాడు, బయటకు వచ్చాడు. అంటే మనం ఏం చేయాలంటే ఇంటి వాళ్ళకైనా బయట మనం చెప్పింది హృదయపూర్వకంగా ముందు మాస్తో చెప్పాలి, హృదయపూర్వకంగా చెప్పాలి, కపటం లేకుండా చెప్పాలి. వాళ్ళు చెప్పింది వాళ్ళు బాగుపడాలనేటువంటి వాళ్ళు బాగుపడాలని కాంక్ష మాటలు మనం ఉండాలి, వాళ్ళ క్షేమం కోరుతూ ఉండాలి. వాళ్ళు ఒకవేళ ఏదైనా మన ఫీలింగ్ భర్త అయ్యే మాటలు వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ, రవిగుణంతో వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ మన సత్వగుణాన్ని మనం పోగొట్టుకోకుండా వాళ్ళకి వాళ్ళు ఏదో రోజు రిపెంట్ అవుతారు. వాళ్ళు మన లైన్ ఆఫ్ థింకింగ్ మనం విడిచిపెట్టకుండా ఉంటే జాగ్రత్తగా చెప్తుంటే ఏదో రోజు వాళ్ళు రిపెంట్ అవ్వడమే కాదు, మనం చెప్పే మాటలు వినటమే కాదు, మంచి పనులు చేసే స్టేజ్ కూడా వాళ్ళకి వస్తుంది. అయితే లోపల టాలరెన్స్ మనకు ఉండాలి. మన వాళ్ళు థింకింగ్ సరైన ప్రాపర్ థింకింగ్ లేదని మన థింకింగ్ పాడు చేసుకోకూడదు, వాళ్ళ థింకింగ్ ప్రాపర్ గా లేదని మన థింకింగ్ డిజార్టర్గా ఉండకూడదు. అంటే యాక్షన్ అవసరమే, దానికి ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవుతుంటే రజోగుణం పెరుగుతుంది. రజోగుణం అంటే ఏం లేదు, రజోగుణం అంటే క్రియేషన్, లేనిపోయిన గొడవలన్నీ కల్పించుకోవటం, అదే రజోగుణం. రజోగుణం అంటే ఏమిటని ఖాళీగా కూర్చుని ఇంటికాడ కూర్చుని లేనిపోయిన గొడవలన్నీ వారేమనుకుంటున్నారు, వీరేమనుకుంటున్నారు, తలకాయలో లేనిపోయిన గొడవలన్నీ కల్పించుకోవడం, సృష్టించుకోవడం, మళ్ళీ మనం ఏదో ఊహించుకోవడం, ఇమాజిన్ చేసుకోవడం, చెడు రాకపోయి ఏదో చెడు వచ్చేస్తుందో ఏదో చెడు వచ్చేస్తుందో ఊహించుకోవడం, అదే రజోగుణం. రజోగుణం అంటే అదే. అయితే ఈ రజోగుణం యొక్క వేగం, తమోగుణం యొక్క వేగం అది రెడ్యూస్ అవ్వడానికి సత్వగుణాన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి. సత్వగుణం ఉంటే మనకి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడానికి సహకరిస్తుంది. అంటే రిపీటెడ్ గా భగవంతుడు గీతలో చెప్పాడు విషయం. ఇంకోటి మనకి ఏదైనా సఫరింగ్ వచ్చిందనుకున్న ఉదాహరణకి జ్ఞాపకం పెట్టుకోండి, మీకు మెటాఫిజిక్స్ కదా ముఖ్యం, గ్రౌండ్ రియాలిటీస్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు భగవద్గీత పై నుంచి కిందకి, కింద నుంచి పైకి అనుష్ఠాన గ్రంథం అది, అర్థం చేసుకోవాలి. కేవలం అధ్యయన గ్రంథం కాదని అర్థం అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి, అది ఆచరణ గ్రంథం. అలా ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఈ జన్మలో మోక్ష సుఖం తెలుస్తుంది, మోక్ష అనుభవం తెలుస్తుంది, ఆయన అనుభవంలో మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆ బ్రాహ్మణస్థితి అర్జునాన్ని బ్రాహ్మణస్థితిని పొందు, అది పొందటానికి మనం ప్రయత్నం చేయాలి. అరే ఆ బ్రాహ్మణస్థితి మనకు కలుగుతుంది ఎప్పుడు, దాన్ని ఎంతవరకు మనం ప్రాక్టీస్ చేయగలిగితే అంతవరకు మనం ప్రాక్టీస్ చేయడం కోసం. మన ధర్మాన్ని ఆచరించాలని ప్రాక్టీస్, ధర్మాన్ని ఆచరించాలనుకున్న ఏదో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మోక్షం రాదు, ఆ శరీరానికి ఆరోగ్యం ఇస్తే రావచ్చు. కానీ ధర్మాన్ని ఎంతవరకు నేను ఆచరించగలవు, అంతవరకు ఆచరించగలిగితే తనంతర తానుగా రియలైజేషన్ మనకు వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది మంచి పనులు చేస్తూ ఉంటారు, ఏదో నీళ్ళు తగ్గిస్తారో, గోడలు కట్టిస్తారో, ఏదో మంచి పనులు చేస్తారు, ఆ మంచి పనులు చేయడం వల్ల పుణ్యం వస్తుంది, తర్వాత వాళ్ళు స్వర్గలోకంలోకి వెళతారు, ఏ కొన్ని సుఖాలు ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తారు. అది కాదు, మీరు మంచి పనులు చేసినా మీ ధన్యం ఆ పని మీద ఉండకూడదు, మోక్షం మీద ఉండాలి. గమ్యం తీర్చిపెట్టకూడదు, డెస్టినేషన్, ఆ డెస్టినేషన్ మనకి రియలైజేషన్, ట్రూత్ రియలైజేషన్. ఇక్కడ మీరు మంచి పనులు చేస్తుంటారు, మంచి పనులు వేయలేము కాదు, మంచి పనులు మనం ప్యూరిఫై అవ్వడానికి మంచి పనులు చేయాలి. కానీ డెస్టినేషన్ మనకి ట్రూత్ రియలైజేషన్, గాడ్ రియలైజేషన్, అది పొందే వరకు పునర్జన్మల నుంచి, అజ్ఞానం నుంచి, అవిద్య నుంచి, అంధకారం నుంచి మనం విడుదల పొందలేం, బాండేజ్ నుంచి బయటకు రాలేము, సఫరింగ్ నుంచి బయటకు రాలేము, సారో నుంచి బయటకు రాలేము. కేవలం మెటాఫిక్స్ వల్ల మెటాఫిక్స్ చదవటం ఏదో జ్ఞానం వచ్చేస్తున్నా అలా అనుకోద్దు, గ్రౌండ్ రియాలిటీస్ ఎవరు విడిచిపెట్టద్దు. అందుకే రమణ మహర్షి గారు చెప్తూ ఉండేవారు, ఎవరైనా వచ్చి మత్తగారి మధ్య మన పీడిస్తామని కోరాలని రమణ మహర్షి గారు గారు చెప్తూ, వాళ్ళు భగవాన్ ఎవరంటే ఎవరు తెలకండి, మీ అత్తగారి తిట్లని ఎవరు మీ దేహానికి పనికి వస్తాయి కదా, మీ దేహానికే సమానం అది, మీ అత్తగారు తెలుతాను నేను తెలుతాను, ఎవరికి మీ దేహాన్ని తెలుతాను, దేహము నేననే బుద్ధి తొలగించుకోవడానికి నువ్వు సాధన చేస్తున్నావు, అంటే నీ సాధన బాగా పెరగడానికి, నీ సాధన అభివృద్ధికి నీ అత్తగారు ఉపయోగపడతామో నీకు అర్థం అవ్వలేదన్నాడు ఆయన. నువ్వు ఏ మార్గంలో మనిషి దేహాభిమానం తగ్గించుకోవాలి, అంటే నీ అత్తగారు ఎవరిని పెడుతున్నాడు, నువ్వు దేహాన్ని పెడతాండి,
ఆ దేహంలో నీ తలంపులు ఉంది కాబట్టి రియాక్షన్, ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయిపోతున్నావు. ఒక రకంగా నీ అత్తగారి నీ సాధనకి సహకరిస్తామని నీకు అర్థమవుతుంది. అది అర్థమైతే నీ అత్తగారి మీద నీకు రియాక్షన్ రాదు. రమణ మహర్షి గారు ఇలా గ్రౌండ్ రియాలిటీ దృష్టిలో పెట్టుకుని చాలా మంచి మాటలు చెప్తారు. ఏదో ఉపనిషత్తులో వాక్యం ఎలా ఉంది, ఎలా వాక్యం అంత మాత్రం చేయలేదు. ఆ గ్రౌండ్ ప్రాక్టికల్ గా ఎంతో కొంత మనం ఉపయోగపడాలి. అయితే వేదాంత శాస్త్రం ఏంటంటే వెరీ ఇన్స్టెంట్, వెరీ ఇంజనీరింగ్, దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. నువ్వేమి రామనామం ఎందుకు కృష్ణనామం ఎందుకు నీకు అవమానం భరించే అవసరం అయితే, ఆ అవమానం భరించలేనప్పుడు, నీకు మాత్రం దక్క లేనప్పుడు, నీకు మాత్రం సత్వగుణం లేనప్పుడు, నీకు ఆత్మవిద్య ఏంటి, ఆత్మజ్ఞానం ఏంటి, వైకుంఠం ఏంటి, మరణానంత జీవితం నీకు ఉత్తమ రాకలు ఏంటి, ఓ చిన్న మాట నువ్వు భరించలేనప్పుడు. అంటే కొంతమంది చిన్న మాట అంటే భరించలేరు అనుకోండి, వాళ్ళు లోతు మనుషులు కాదు. అంటే వాళ్ళ మైండ్ డీపెన్ అవ్వలేదు. మీరు మీరు గుర్తుపెట్టుకోండి, నిరంతరము పరిస్థితుల ప్రభావం ఎలా ఉన్నా, పరిస్థితులు మన అన్న మాట కాదన్నా, ఇతరులు మన మాట యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా, అంగీకరించినా అంగీకరించిపోయినా, మన మనస్సులోని, మన ఫేస్లోని, మన మాత్రలోని, మన ఆలోచనలోని, మన వినయాన్ని మనం కాపాడుకుంటే, మన ఆత్మవిశ్వాసాన్ని మనం కాపాడుకుంటే, మనకు ఉన్నది సరే సరే ఏది మంచి గుణాలు కూడా మనకు వస్తాయి. గొప్ప అది నువ్వు రాకుండా చూసుకుంటే చాలు, సమస్తం వస్తుంది. అన్నీ వస్తే అన్నిటి అన్ని వచ్చిన తర్వాత మోక్షం కూడా వస్తుంది. మన వినయం మనం సంపాదించబడి నీ వాక్యం మనం నిరంతరం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ ప్రకరణ శుద్ధి చాలా ముఖ్యం. కొంతమంది మాటలు చెప్తారు, చేతులు ఇంకోటి చేస్తారు, మనస్తో ఇంకోటి ఆలోచిస్తారు. వాళ్ళకి దేవుడు హృదయంలో ఉన్నాం, దగ్గరలో ఉన్నాం, ఆదివేసి కాదు దేవుడు ఎక్కడ ఉన్నాడు అనిపిస్తూ ఉంటుంది వాడికి. కొంతమంది నోరుతో కూడా చెప్తారు, చేతితో ఏదో చెప్తారు, మనసు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అది గురించి ఎలా మాట్లాడుతున్నారంటే మన పూర్వకాల మనుషులు అంటారు. అయితే ఈ అంటే నిదానం ఉండదు, ఆ మూడు ఏకంగా ఉండవు, మనస్సు మాట చేత ఏకంగా ఉండవు, అది నిదానంగా ఉండవు. వాళ్ళకు వాళ్ళ హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు, మన హృదయంలో దేవుడు ఎలా ఉన్నాడు, వాళ్ళ హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు. కానీ ఆ లోపల దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఎంతో దూరంగా ఉన్నాడు అని అనిపిస్తుంది వాళ్ళ చేష్టలు వాళ్ళు. అందుకే ఉపనిషత్తు ఏమని చెప్తున్నా అంటే, దేవుడు తెలుసున్న వాడికి దగ్గరలో ఉన్నాడు, తెలియని వాడికి దూరంలో ఉన్నాడు. జ్ఞానికి అత్యంత సన్నిహితంలో ఈశ్వరుడు దగ్గరలో ఉంటాడు జ్ఞానికి, అదే తెలియని వాడికి ఎక్కడో దూరంలో ఉన్నాడు అనిపిస్తుంది. అజ్ఞానికి జ్ఞానికి ఇదే తేడా. అంటే ఎవరైనా వాళ్ళు మనం వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళు ఆ పరిస్థితి నుంచి వాళ్ళ అభివృద్ధి రావడానికి మనం సహకరించాలి. కానీ క్రిటిసిజం కాదు, మనం డిస్ట్రక్టివ్ వర్క్ చేయకూడదు, కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలి. తర్వాత కొంతమందికి నెగిటివిటీ ఉంటుంది, నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. దానికి చేతలైతే వాళ్ళు పాజిటివ్ థింకింగ్ లోకి తీసుకురావాలి. అసలు లైఫ్ అంతా కొంచెం నెగిటివ్ గా ఉంటారు, నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు. అసలు ఎందుకంటే మనకి ఆ పాజిటివ్ థింకింగ్ వల్ల మనకి ఈశ్వర అనుగ్రహం పాత్రలో అది గుర్తుపెట్టుకుని రహస్యం అంటే ఇక్కడ ఉంది. మన పాజిటివ్ థింకింగ్ అసలు ఎవరి పట్ల మనకి నెగిటివ్ ఫీలింగ్స్ వద్దు. అసలు ఏ మనిషి పట్ల కూడా, మనుషుల పట్లే కాదు జంతువుల పట్ల కూడా, మనుషుల పట్లే కాదు జంతువుల పట్ల కూడా ఎవరి పట్ల మనకి నెగిటివ్ ఫీలింగ్స్ ఉండదు. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాక్షన్. చేత అయితే మంచి పని చేయటం, లేకపోతే ఊరకం ఉండటం. చేత అయితే మంచి మాట మాట్లాడటం, లేకపోతే ఊరకం ఉండటం. ఆ పాజిటివ్ థింకింగ్, ఆ పాజిటివ్ ఫీలింగ్స్, ఆ బ్రెయిన్ ఎప్పుడు పాజిటివ్ గా బ్యాలెన్స్, పాజిటివ్ గా ఉండేటట్టు బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకోవటం. దానివల్ల కూడా మనకి తెలియకుండా నూటికి నూరు వంతులు ఈశ్వర అనుగ్రహాన్ని పాత్రలు అవుతాం. అంటే మన జేబులో కనుక డబ్బు ఉంటే, బజార్లో వస్తువులు కొనుక్కోవడం ఎంత తేలికో, ఈశ్వరానుగ్రహం కనుక మనం సంపాదిస్తే ఆయన స్వరూపం కూడా తేలిగ్గా మనకు దొరుకుతుంది. అనువంటెడ్గా వస్తుంది అది. మోక్షం దగ్గరికి మనం వెళ్ళడం కాదు, మోక్షమే మన దగ్గరికి వస్తుంది. కొంతమంది జరిగిపోయిన గొడవలను తలపెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే, ఈ దేహం నేను ఆయన తలం తిరిగిపోతున్నట్లయితే భగవాన్ చెప్తున్నారు, ఈ గోడ అవతరణ వస్తువులు నాకు ఎలా కనపడవు, ఈ గోడ అవతరణ పదార్థాలు నాకు ఎలా కనపడవు, ఆ జరిగిపోయిన గొడవలు మీరు మరిచి గోడ కట్టేస్తే గోడ అవతరణ వస్తువులు మనకు ఎలా కనపడవు, జరిగిపోయిన గొడవలన్నీ ఆ తలపెట్టుకోకుండా మీరు ఊరుకుంటే అది మీకు పాజిటివ్ థింక్ వస్తుంది, మైండ్ ఆర్డర్లో పడుతుంది, కండిషన్లో పడుతుంది, లోపల పడుతుంది, మీకు నిర్మలమైన బుద్ధి కడుగుతుంది. అంటే భగవాన్ ఏం చెప్పింది అంటే, నువ్వు గాల్లో మేళ కట్టుకున్నది, రేపెలా జరుగుతుంది, రేపెలా జరుగుతుంది, భవిష్యత్తులో రోజులు ఎలా అయితే దాని గురించి ఆలోచించొద్దు. అస్తమానం జరిగిపోయిన విషయాన్ని తలపెట్టుకోవద్దు. వర్తమాన కాలాన్ని మాక్సిమం ఉపయోగించుకోను. ఆల్వేజ్ లివింగ్ ది ప్రెజెంట్. ఈవేళ నువ్వు జాగ్రత్తగా జీవించావనుకో, రేపు రోజు అది జాగ్రత్త పడుతుంది. కొంతమంది ప్రతి చిన్న విషయానికి రేపు రేపు అంటారు. కొంతమంది ఏమంటారంటే, ఈ రోజున ఏదో పనుల తొందరలో ఉన్నామంటే రేపు చేస్తామండి సాధన, రేపు చేస్తా, రేపు అసలు రాదు. ఇంకా మనం ఈ రోజు పని ఈ రోజు చేసుకోలేమనుకోండి, రేపు చేసుకోలేము ఆ పని. అంటే బద్ధకం వల్ల, తమోగుణం వల్ల, మనకి తెలియకుండా మనం సోమర్పణకు అలవాటు పడిపోవటం వల్ల రేపు రేపు అనుకుంటాం. ఈవేళ చేసుకునే పని మరి రేపు వాయిదా వేసుకున్నాం అనుకోండి, మనకు సోమర్పణ ఉందని అర్థం. అందుకే భగవంతుడు ఏం చెప్పాడంటే, నీ వ్యవహారానికి నీ పొట్టకు సరిపడి నువ్వు పని చేసుకున్నావు, నీ బాడీ మెయింటెనెన్స్ సరిపడి నువ్వు పని చేసుకుని మిగతా టైం అంతా కూడా భగవద్గుణం పొందటానికి ప్రయత్నం చేసుకో, సామర్థ్యం పనికిరాదు. నువ్వు ఉపనిషత్తులు కూడా చెప్తాడు, బద్ధకస్తులకి, బలహీనులకి, పిరికి వాళ్ళకి ఆత్మజ్ఞానం కలగదని. నువ్వు ఎప్పుడు దేవుడి అనుగ్రహం నీకు వస్తుందంటే, ఎటువంటి పరిస్థితుల్లో ఒక మనకు ఒక 5 మినిట్స్ లో మరణం వస్తుంది అనుకోండి, అప్పుడు కూడా మనం డిస్టర్బ్ లేకుండా ఉండగలి, ప్రశాంతం ఉండగలిగితే, పరమేశ్వరుడి పట్ల, సర్వేశ్వరుడి పట్ల, నారాయణుడి పట్ల మన భక్తి చెల్లించకుండా ఉండగలిగితే, అప్పుడు మనం కరెక్ట్ స్టేట్ లో ఉన్నాం. ఇచ్చేసి ఒకసారి మీకు ఇష్టమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ సంఘటనలో భవిష్యత్తులో మీకు మంచిగా ఉపయోగపడవచ్చు. అయితే మనం తొందరపడి మైండ్ యాక్టివేట్ చేసుకోకూడదు. అంటే ఈశ్వరుడికి తెలుసు, భగవంతుడికి తెలియకుండా ఈ సృష్టి ఏమీ జరగటం లేదు. అంటే అది మీరు దృష్టిలో పెట్టుకుంటే, ఈశ్వరుడు పట్ల పూర్ణ విశ్వాసం పెట్టుకుంటే, ఈశ్వరుడు పాదాలకు శరణాగతి చేయగలిగితే, ఒకవేళ ఏదైనా సంఘటన ఇది మనకు వ్యతిరేకంగా జరిగింది అనుకున్నప్పటికీ, ఆ వ్యతిరేకమైన సంఘటన మీకు అనుకూలమైన రోజులు వస్తాయి. మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆ సంఘటన ఉపయోగపడుతుంది. అది మీరు అనడం మర్చిపోవద్దు. మీరు గుండెకి వెళ్తున్నారనుకోండి, వ్యాపార దృష్టిలో వెళ్ళకండి, వ్యాపార ద్వారంలోకి వెళ్ళకండి. మీరు మోక్షాన్నే కోరుకోండి. ఏం హాయ్ ఏం మధ్య కాజేష్ట. మీరు మోక్షాన్ని కోరుకుంటే ఈ చిల్లర విషయాలన్నీ కూడా మీకు ఏదైనా కోరుకుని ఆటంకే నెరవేరుతాయి. కానీ కోరికల కోసం గుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆత్మజ్ఞాన సముపార్జనే మీరు దేవుడిని ప్రార్థించండి. మీకు భౌతికమైన ఏదైనా కోరికలు ఉన్నాయి, ప్రత్యేకంగా కోరుకోక్కర్లేదు, వాటంతటయ్యే నెరవేరుతాయి. ఇప్పుడు గవర్నర్ గారిని మనం ఆహ్వానించామనుకోండి, వాళ్ళు కూడా ఉండే పరివారం కూడా వచ్చేస్తారు. వాళ్ళని ప్రత్యేకంగా మనం ఆహ్వానించక్కర్లేదు. అలాగే మోక్షాన్ని కోరుకుంటే మీకే చిల్లర విషయాలన్నీ ఆటంకే వాటి నెరవేరుతూ ఉంటాయి. ప్రత్యేకంగా వాటి గురించి మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. అది ఏం హాయ్ అండ్ ఏ బుద్ధి హయ్యెస్ట్. ఒకవేళ మీరు మోక్షాన్ని వదిలేసి ఆ విద్య సంపాదించాలి, జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి మీ దృష్టి అక్కడ హయ్యెస్ట్ కి మీరు ఏం చేయకుండా ఈ చిల్లర చిల్లర కోరికల మీద మీరు పెట్టుకున్నారనుకోండి, దేవుని అనుగ్రహం మీ కోరిక పరిమితం అయిపోతుంది. మీరు చాలా ప్రమాదం. అసలు దేనికోసం ఈ జన్మ శరీరం ధరించి ఈ ప్లానెట్ మీదకి వచ్చాము, ఈ భూమి మీదకి ఇంటికి వచ్చాము, అది మిస్ అయిపోతాం చిల్లర కోరికల వల్ల. ఇది ఒకటే నిజం. మిగతా గొడవలన్నీ మనం కల్పించుకున్నాయి, ఇక్కడ ఉన్నది ఒకటే నిజం. మిగతా సమస్తం మన అన్ని మనం కల్పించుకున్నాయి. ఇది తప్పించి అన్నీ కల్పించుకున్నాడు. ఈ పూజలు కూడా కల్పించుకున్నాడు, కల్పించుకుని చేస్తున్నాడు. దీని మీద పవిత్రం చేయాలి. కానీ కల్పితం లేని వస్తువు ఇక్కడ ఒకటే ఉంది. అది కల్పితం లేకుండా, నటం లేకుండా, కపటం లేకుండా జీవించేవాడికి ఈ కపటం లేని వస్తువు, నటం లేని వస్తువు దొరుకుతుంది. అంటే మీరు ఎవరు గ్రౌండ్ రియాలిటీ చూసిపెట్టద్దు. ఒక మనిషి కంటే మనం ఎక్కువ అనుకోవద్దు, ఇంకో మనిషి కంటే తక్కువ అనుకోవద్దు. ఈ రెండు కూడా మనకి మనసు లోపలికి వెళ్ళటానికి సహకరించాయి. మనం ఎక్కువ అనుకోవద్దు, తక్కువ ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే వస్తువు. ఇది ఇక్కడ భగవాన్ చెప్పింది. మీరు ఆ దేహగతమే, నేను లీటిల్ అయ్యి చాలా స్మాల్ అయి ఉండదు. ఈ దేహము నేను తలంపుని చూసాడు చాలా స్మాల్. కొంతమంది అది బుడక్కలు పంపరు అన్నారు. సముద్రంలో, మహాసముద్రంలో కెరటాలు ఉంటాయి, అనే బుడగలు కూడా ఉంటాయి. పైకి చిన్న చిన్న తుంపర్లు లభిస్తూ ఉంటాయి సీలో. ఈ దేహగతి దేహం మీద తలంపు కనీసం బుడకూడదు. సీ ఎలా కాదు, బుడగ ఎలా కాదు, ఒక తుంపరది అన్నారు. ఓ తుంపర్ అంతే, అంతకంటే ఏం లేదు. ఆ తుంపర్ని మర్చిపోతే, ఆ తుంపర్ని విడిచిపెట్టగలిగితే నువ్వు సముద్రం అవుతావు. ఇంకేం కావాలి నీకు? అంటే దేని పట్ల నీకు కోరిక అక్కర్లేదు. నాకు మోక్షం కావాలి, మోక్షం కావాలని కూడా నువ్వు అనుకోక్కర్లేదు. ఎందుకు అనుకోక్కర్లేదు అంటే, నీకు యోగ్యత ఎప్పుడు వచ్చిందో, అర్హత ఎప్పుడు వచ్చిందో ఈశ్వరుడు చూసుకుంటూ ఉంటాడు. ఈశ్వరుడు లోపల ఉన్నాడు, ఉన్నాడు. నువ్వెంతవరకు నీ మెచ్యూరిటీకి వస్తే చూస్తున్నాడు. భగవంతుడు ఏం చేస్తాడంటే, నీకు ఇష్టమైన సంఘటన కూడా నీ క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే నీ మీద కోపం కోసం కాదు, నీకు మెచ్యూరిటీ తీసుకురావడం కోసం, నీ బ్రెయిన్ మెచ్యూరిటీ తీసుకురావడం కోసం, ఈ బ్రెయిన్ ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకుంటున్నావు తీపించడం కోసం, ఆ సంఘటన నీకు తెలియటం కోసం. ఇష్టమైన సంఘటనలు, అయిష్టమైన సంఘటనలు కూడా నీకు జరుగుతూ ఉంటాయి. దానికి కారణం భగవంతుడు నేను నీ బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం. నీలో మెచ్యూరిటీ ఎంత ఉందో నీకు తెలియాలి. ఒకవేళ నీకు మెచ్యూరిటీ లేకుండా నీకు మెచ్యూరిటీ ఉందని అనుకుంటావు అనుకో, నువ్వు అలా ఉండిపోతావు అనుకో, నీకు తెలియటం మంచిది, నీ బలహీనత నీకు తెలియటం మంచిది. నీ బలహీనత నీకు తెలియకుండా చనిపోతే మళ్ళీ రాబోయే భర్తలైనా బలహీనత నుంచి బయటకు రావాలి. అంటే భగవంతుడు అనుగ్రహం నీకు పూర్ణంగా ఉంటే నీ బలహీనత ఏదో నీకు తెలియపరిచి, ఆ బలహీనత నుండి బయటపడాలని తపన నీకు ఇచ్చి, ఆ బలహీనత నుండి బయటపడటానికి శక్తిని కూడా నీకు ఇస్తాడు. ఆ తపన ఇచ్చేవాడైనా, ఆ అందులో ఆ వీక్నెస్ నుండి బయటపడేసేవాడైనా, ఇవన్నీ చేసేవాడు అంతా ఆయనే. ఆయన పాదాలకు నువ్వు శరణాగతి చేస్తే నీ బాధ్యతలు ఏమి లేవు, నీ బరువులు ఏమి లేవు, అన్ని ఆయన చూస్తాడు. ఏ మార్గం, అన్ని మార్గాలు సమానమే. ఆ మనిషి పూర్వజన్మలో ఏ మార్గంలో అయితే ప్రయాణం చేశాడో ఆ మార్గం ఈ జన్మలో వాడికి ఆకర్షించబడతాడు, ఆ మార్గానికి ఆకర్షించబడతాడు, అది చూసి ఇష్టపడతాడు. ఏ మార్గంలో ప్రయాణం చేసినా అజ్ఞానం నుంచి బయటపడాలి, భేద బుద్ధి నశించాలి, ఆ ముక్తి సుఖాన్ని పొందాలి. భక్తి గమ్యం ఏదో కోరిక నెరవేరటం కాదు, భక్తి గమ్యం ముక్తి. నీ స్వస్వరూపాన్ని అనుసంధానం చెయ్యి, అదే నిజమైన భక్తి. మన అందరికీ బతకాలండి. అది ఎందుకు బతుకుతున్నాను చెప్పండి. సర్వసాధారణంగా జీవితంలో ప్రతి మనిషి లక్ష్యం ఏంటంటే, జగత్తుకు మనం విశ్లేషణ చేసి తీసుకుంటే, పరిశీలన చేసుకుంటే ప్రతి మనిషి వాడు ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి బతుకు. ఆ బతకడం ఎందుకు పోతున్నావు? ఇప్పుడు బతకవలసిన అది ఇప్పుడు మనం చచ్చిపోతే వచ్చిన నష్టం ఏంటి? ఓ సూర్యుడు తీర్పు నిర్వహించడా, లేకపోతే పంచభూతాలు అట్లా పని అట్లా చెయ్యవ, ఏంటి ఇప్పుడు మనం చనిపోతానుకొని గంటలో ఏంటి వచ్చిన నష్టం? కానీ అయితే గుర్తుపెట్టుకోండి, ఏ సృష్టిని అంతా మనం మోసేస్తున్నాం అనుకుంటున్నాం, జనాన్ని మనం ఉద్ధరిస్తున్నాం అనుకుంటున్నాం మన అజ్ఞానం వల్ల. మనం బతకాలని ఎందుకు కోరుకుంటున్నాం అంటే, మన ఈగోని మనకున్న అహంకారాన్ని సంతృప్తి పట్టుకోవాలి. దీన్ని దీనే చేయగలుగుతున్నాం అసలు. మీరు 4 రోజుల కంటే మీరు ఎక్కువ జీవించాలని ఎవరైనా వైద్యులు మనకు చెప్పారనుకోండి, భయం వస్తుంది, కంగారు వస్తుంది, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంది, ఫేస్ లో ఫీర్ వచ్చేస్తుంది, ఇవన్నీ వచ్చేస్తాయి. కారణం ఏంటి? ఇవంతా చేసేది ఏది వచ్చేస్తుంది? ఇంచుకుంటే అహంభావన దేహం లేకుండా ఉండలేదు. మనకి పునర్జన్మ వస్తుందో రాదని శాస్త్రం దగ్గరికి ఎక్కర్లేదు, మన మనస్సే తెలుస్తుంది. మనకి బోధకాంక్ష ఉన్నంత కాలం, వరల్ని ఎంజాయ్ చేయాలని ఉన్నంత కాలం తప్పనిసరిగా మనకు పునర్జన్మ వస్తుంది, శరీరం వస్తుంది. శరీరం లేకుండా మనకి బోధకాంక్ష నెరవేర్చుకోలేదు. శరీరం వస్తే లోకం వస్తుంది, లోకం వచ్చాక దేవుడు దేవతలు పుణ్యాలు పాపాలు ధర్మాలు అధర్మాలు అన్నీ వచ్చేస్తాయి. దేహము నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తాను? హృదయంలోంచి వస్తాను. దేహము నేను నేననే తలంపు వస్తుంది, దేహంతో తాదాక్ష్యం పోతుంది. ఆ నేననే తలంపు వస్తే ఇతర తలంపులు వస్తున్నాయి. ఆ ఇతర తలంపులు వచ్చాక శరీరం వస్తుంది, శరీరం వచ్చాక లోకం వస్తుంది, లోకం వచ్చాక దేవుడు వస్తున్నాడు, అక్కడి నుంచి స్వర్గం అని నరకం అని వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే హృదయంలోంచే వస్తున్నాయి. అంటే మనకు అనుభవం మోకాళ్ళలోనూ చేతుల్లోనూ అనుభవం రాదు. ఏ నాటికైనా అనుభవం అనేది ఎక్స్పీరియన్స్ అనేది మన హృదయంలోనే కలగాలి. నూటికి నూరు పళ్ళు సుఖంలో ఉన్నప్పుడు ఈ ప్రపంచం లేదు, సత్యమా అసత్యమా, దేవుడు ఉన్నాడా లేడా, ఒకవేళ శరీరం చనిపోతే ఏమైపోతాం, ఇటువంటి సందేహాలు రానే రావు. ఈ పూర్తి దగ్గర చేసింది అంచేది మనకి మెయిన్ ఏంటంటే లోపల చైతన్యం నేను అని అనదు. మరి నేను వాడకం తగ్గించాలి మనం. మనం నేను ప్రతిదానికి ప్రతి చిన్న విషయానికి నేను 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 అంటాం. ప్రతి చిన్న విషయానికి నేను 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 అంటాం, దాని వాడకం తగ్గించాలి. మన లైఫ్ లో దాని ఇంటర్ఫిరెన్స్ తగ్గించాలి. అది ఎక్కువ కలెక్ట్ చేసుకుంటుంది మన లైఫ్ లో. మనం ఆ నేను అనే తలంపు, ఆ మొదటి తలంపు మన డే టు డే లైఫ్ లో దాని జోక్యాన్ని తగ్గించాలి. అంతే మీరు చేయవలసిందంటే మీ మీ పద్ధతిలో మీరు సాధన చేసుకోండి, మీ పద్ధతిలో మీరు ప్రయత్నం చేసుకోండి. మీకు ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గంలో నడవండి. మీకు విష్ణువు అయితే ఎక్కువ ఇష్టమైతే విష్ణువు, శివుడు అయితే విష్ణువు శివుడు. మీరు ఎవరిని ఉపాసన చేసుకుంటే వాళ్ళని ఉపాసన చేసుకోండి. ఏమి అభ్యంతరం లేదు, అందులో ఏమి వివాదం లేదు. కానీ మన డే టు డే లైఫ్ లో నేను నేను అంటాను, ఆ నేను ఇంటర్ఫీర్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఆ నేను కనుక దేహము నేను అనే తలం మీ డే టు డే అఫైర్స్ లో ఇంటర్ఫీర్ అవ్వదు అనుకోండి, ఆటోమేటిక్ ఈ లోకంలో ఉండగా మీకు రోజులు బాగా వెళ్ళిపోతాయి. ఆ బ్రాహ్మణ స్థితిలో అంటే మీ చివరి శ్వాస ప్రాణం పోయే టైంలో మీకు బ్రహ్మానుభవం కలుగుతుంది. కృష్ణుడు చెప్పిన వాక్యం ఎవరికీ ఇష్టం ఉండదు, అందరికీ పొగడ్తలు ఇష్టం. ముంచేత ఆ పొగడ్తలు ఏం చేస్తాయంటే అహంభావానికి దూపం వేస్తాం. దూపం దీపం నైవేద్యం మనకు మేక అదే. అంటే మన దేహానికి అన్నం ఎటువంటిదో మన అహంకారానికి పొగడ్తలు ఎటువంటివి. ఆ ఫుడ్ కొంతమందికి రోజు ఉండాలి. ఇప్పుడు చూడండి, మన పొగిడే వాళ్ళ దగ్గర మనం ఎంత హ్యాపీగా కూర్చుంటాం, మనం విమర్శించే వాళ్ళ దగ్గర మనం హ్యాపీగా కూర్చోం. ఎప్పుడు బయటకు వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోదాం, ఎప్పుడు నుంచి బయటకు వెళ్ళిపోదాం అని అనుకుంటాం. ఇంచేత ఈ చేసి అన్ని అహంభావం. ఇంచేత ఈ పొగడతలు అంటే దీనికి ఇష్టం, ఆ విమర్శలు అంటే దీనికి దీనికి గాయాలు తగులుతూ ఉంటాయి, ఇది హత్య అవుతా ఉంది. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోదాం అనిపిస్తుంది, ఆ పొగిడి వాళ్ళ దగ్గర కూర్చున్నా ఉంటుంది. ఇంకా దానికి దానికోసం మనం బతుకుతున్నాం కాబట్టి ఇది చెప్పాలన్నా. అంటే మీరు బండతనంగా సాధన చేయొద్దు, మీరు ఏం చేస్తున్నారో తెలియకుండా మీరు చేయొద్దు. చెయ్యండి, తెలిసింది చెయ్యండి. మీరు మాట్లాడండి, తెలిసింది మాట్లాడండి. మీరు ఏదైనా పని చేయండి, ఆ పని ఎలా చేయాలో తెలుసుకుని చేయండి. ఇంకా అన్నిటికంటే జ్ఞాన సంపార్జన ముఖ్యం. పెద్ద గడ్డి మీది ఒక అగ్గిపుల్లకి ఎలా లోకు, పెద్ద గుమ్మడికాయని చిన్న కత్తిపేటకి ఎలా లోకు, అలాగే పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి కర్మల కర్మ దోషాలు, ఆ వాసన సంస్కారాలు నీలో గడ్డి మీద అంతా ఉన్నప్పటికీ ఆ జ్ఞాన కణం, ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. టు నో, టు నో, ఆ తెలుసుకోవాలన్న కాంక్ష, మనం జ్ఞానం సంపాదించాలి. ఎందుకంటే ఆ తెలుసుకోవాలి అనే కాంక్ష. ఒక కణం, ఒక రవ్వంత, ముళ్ళంత, ఒక చెవు తలకాయ అంత, కొంత లోపల నుంచి మనం తెలుసుకోవాలి, తెలుసుకోవాలన్న కాంక్ష మీకు వచ్చింది అనుకోండి, జ్ఞానం సంపాదించాలని, అందు నుంచి అగ్ని పడుతుంది. మీ పూర్వజన్మ వాసనలు, మీ పూర్వజన్మ సంస్కారాలని భస్మం చేసి అనుభవించడానికి మీకేమవుతుంది? ఒక చిన్న కణం చాలు. డైరెక్ట్ గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయకముందే ఆ జ్ఞానం సంపాదించాలని ఆ తపన, ఆ కణంలో ఆ కిరణంలో ఒక స్పార్క్ లో మీకు కోటి జన్మల నుంచి లక్ష జన్మల నుంచి మీకు ఎన్ని ఒకవేళ బ్యాడ్ సంస్కారాలు ఉన్నా, చెడు తలంపులు ఉన్నా, చెడు వాసనలు ఉన్నప్పటికీ అన్ని కూడా కాలిబూడిద అవుతాయి. ఏది ఒక చిన్న ఆ జ్ఞానం సంబంధించిన తపంలోంచి అగ్నిలోంచి అన్ని కాలిబూడిద అవుతాయి. దేహానికి అది ఏం ప్రారంభం అనిపిస్తా అనుభవించను. చనిపోయేది కూడా శరీరమే. అది నువ్వైతే నిజంగా చనిపోతా ఉన్నారు భగవంతుడు, నువ్వు కాదు కదా, నువ్వు ఎట్లా చచ్చిపోతా ఉన్నారు. దేహం పుట్టింది, దేహం పెరుగుతుంది, దేహం చనిపోతుంది. మన సాధన, మన ప్రయత్నం పూజ గదికే పరిమితం చేయకూడదు. ఓ 5 నిమిషాలు పూజ గదిని చేసుకున్నాం, విష్ణు సహస్రనామాలు చదివేశాం, ఓ 10 నిమిషాలు ధ్యానం చేశామని ఇంట్లో ఇంకా గదిలోకి బయటకు వచ్చి మన అహంభావం విజృంభణ ప్రారంభమైతే ఏం ప్రయోజనం లేదు దానికి. ఈ పనులు ఎలా ఉన్నాయంటే మన సాధన చేసే పనులు ఎలా ఉంటే నెలకి 5 వేలు సంపాదించి 10 వేలు ఖర్చు పెడతాం. మన వాడికి ఇంకా సేవింగ్ ఏముంటుందండి? కొంతమంది నెలకి 5 వేలు సంపాదిస్తారు, ఖర్చు 10 వేలు, ఇంకా వాడికి సేవింగ్ ఉండదు. మనం చేసింది కూడా అంటే ఏదో 10 నిమిషాలు పూజ చేసుకుంటున్నాం, 10 నిమిషాలు జపం చేసుకుంటున్నాం, అరగంట ధ్యానం చేసుకుంటున్నాం, ఎప్పుడో సందేశము ఆ టెంపుల్ చుట్టూ శవాన్ని గుడి చుట్టూ తిప్పేసి వచ్చేస్తున్నాం. మిగతా టైం అంతా అహంభావానికి అప్పచెప్తున్నాం. మన టైం అని, మన శరీరాన్ని, మన మాటను కూడా అహంభావానికి అప్పచెప్తున్నాం. ఇంకా మనకేం సేవింగ్ ఎక్కడుంది? మనకి ఎర్నింగ్ కంటే సేవింగ్ ముఖ్యం. నేను 1 లక్ష రూపాయలు సంపాదించి 2 లక్షలు ఖర్చు పెడతా అంటే నీకు ఇంకా సేవింగ్ ఎక్కడుంది? అంటే డే టు డే లైఫ్ లో ప్రతి క్షణం కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ప్రాక్టికల్గా ఎక్కడ ఉందంటే మనకి టైం నోట్ సేవ్ చేసుకోవాలి. మనం రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాం, ఏ వారం చనిపోతాం మనకు తెలియదు. బాలయ్య గారు అన్నారు సార్ అరుణాచలం చూద్దాం ఉండాలి, అరుణాచలం అక్కడ ఉంది బాలయ్య గారు లేరు. అలాగే దేహం ఉండదని దాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. దేహాన్ని మైండ్, ఆ దేహం యొక్క పర్పస్, మైండ్ యొక్క పర్పస్ గురించి భగవాన్ చెప్పారు. ఆ ట్రూత్ రియలైజేషన్ కోసం నీ మైండ్ ని దేహాన్ని నువ్వు ఎంతవరకు ఉపయోగించుకోదో అంతవరకు ఉపయోగించుకో. దానికి ఉపయోగించుకోవడం మానేసి ఏదో అచీవ్ చేశాను, అదే అచీవ్ చేశాను, ఇదే అచీవ్ చేస్తాను అనుకోవచ్చు. నిజంగా నువ్వు అచీవ్ చేసి ఉండొచ్చు, అచీవ్ చేసిన ఇంకా డ్రీమ్ స్టాప్. అంటే మీ లోపల పరమాత్మను తప్పించి, మీ లోపల సత్యం తప్పించి, మీ లోపల జ్ఞానం తప్పించి, మీ లోపల ఆనందం తప్పించి ప్రతి అది యాక్సెప్ట్ ట్రూత్, యాక్సెప్ట్ బ్లిస్, యాక్సెప్ట్ అన్డయింగ్ స్పిరిట్. ఎవ్రీథింగ్ 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 ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్, బై ది ఇంటెన్షన్స్, బై ది బాడీ బౌండరీ. అంటే డే టు డే లైఫ్ లో ఎంత ధృవీకారంగా మనం జీవించడం నేర్చుకుంటే, ఎంత నిరాడంబరంగా మనం జీవించడం నేర్చుకుంటే, ఎంత నిరహంకారంగా మనం జీవించడం నేర్చుకుంటే, మనకు తెలియకుండా వెళ్ళి ఈ మనస్సు ఎన్నో గూట్లో పడిపోతుంది. ఆ మనస్సు దాని ఇంటికి దాన్ని వెళ్ళే వరకు శవాలు మోస్తూ ఉంటుంది. మనస్సు తన నిజమైన ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు చూడండి, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత సడన్ గా రిలాక్స్ అవుతాయి, అబ్బా ఓం కలం ఇంటికి వచ్చేసామనిపిస్తుంది. మీరు చుట్టాల ఇంటికి వెళ్తారు, స్నేహితులకి ఇంటికి వెళ్తారు. మీ ఇంటికి వెళ్ళడం అంటే మీరు ఎక్కువ వాళ్ళు గౌరవించిన, మీ ఫుడ్ మీరు చూసుకునే దానికంటే ఎక్కువ ఎక్కువ కూరలు పెట్టినా మీ ఇంటికి వచ్చేసాం, వచ్చేసాం. ఆ తాతకి లేని పర్వాలేదు, మన మేడక్కలేదు, మన ఇంటికి మనకు వచ్చేవాళ్ళు కదా, ఏదో వచ్చేసాం ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ మనకు తెలుస్తుంది, మనకు అనుభవం ఫిజికల్ గా కూడా తెలుస్తుంది. అలాగే మనం ఎన్ని జన్మలు వచ్చినా, ఎక్కడ తిరిగినా, ఏం చేసినా, ఎన్ని పదవులు చేసినా, ఎన్ని స్టేటస్ అనుభవించినప్పటికీ ఆ మనశ్శల్య గూట్లో పడిపోతే, మన హృదయంలో గడిపోతే అప్పుడు తెలుస్తుంది రియలైజేషన్ అక్కడ వచ్చినటువంటి హ్యాపీనెస్. అంటే మనం చేయాల్సిన ఆ మనసును దాని ఇంటికి దాన్ని పంపటం, దాని మూలస్థానంలో దాన్ని పంపటం, అది ఎక్కడి నుంచి అరైవ్ వచ్చిందో, ఎక్కడి నుంచి అది విజృంభించి వచ్చిందో అక్కడికి దాన్ని పంపటం. దానికి అక్కడ పంపడానికే ఈ ప్రాణాయామం, లేకపోతే మనోనిక ధ్యానము, జపము, సత్పురుషుడు సహవాసం, ఇదే మర్చిపోకండి. హోలీ కల్పన మర్చిపోకండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నాడు, జ్ఞాన సముపాధి మీకు అవసరం అయితే భూమి యొక్క మంచి దాకా వెళ్ళన్నాడు. రామకృష్ణుడు అంటాడు, చల్లటి గాలి వీసినప్పుడు విషమ ఖర్చుడు పని లేదు, సత్పురుషుడు సహవాసం మీకు దొరికిందనుకో, నీ ప్రయత్నంతో సంబంధం లేకుండా నీకు ఆత్మార్పణ కలదు. హోలీ కల్పన ప్రభావం అంటే మనకు ఆ ముఖక్షత్వం వస్తే సరిపోదు నీకు. ఆ సత్పురుషులు, ఆ గ్రేట్ సోల్స్, ఎవాల్వ్డ్ సోల్స్, గుడ్ సోల్స్, ఆ సైన్స్ సేజస్తో మహాత్మతో మరణించడం సహవాసం కలగటం కూడా ఆ పూర్వజన్మ సుకృతి ఉండాలి, పూర్వ పుణ్యం ఉండాలి. ఒకవేళ కృష్ణుడు మనం వచ్చి పక్కన కూర్చున్నాడు అనుకోండి, మన పక్కన కూర్చున్నాడు అనుకోండి, ఆయన దేవుడు అని ఇప్పటికీ మనకు పూర్వపుణ్యం లేదనుకోండి, ఆయన మిస్ అయిపోతుంది. అది ఇతరులోను మామూలుగా దేవుడు అక్కడ ఇతరులోను ఔన్నత్యం గ్రహించడానికి కూడా మనకు కొంత వివేకం ఉండాలి. ప్యారడైజ్ లాస్ట్ లో అది మీరు చెప్తాడు మేటన్, స్వర్గం నీ లోపల ఉంది, శాంతి నీ లోపల ఉంది, ఆనందం నీ లోపల ఉంది, నిర్మాణ స్థితి నీ లోపల ఉంది, వైకుంఠం నీ లోపల ఉంది, అనవసరం లేనిపోయిన తలంపులన్నీ పెట్టుకుని, లేనిపోయిన కల్పించుకుని, లేనిపోయిన ఊహించుకుని ఉన్నదాన్ని చెడగొట్టుకుంటున్నావు నువ్వు, అంతా నీ లోపల ఉంది. అది దాన్ని కనిపెట్టక్కర్లేదు. లేనిపోయి ఊహించుకుని ఏ యూస్లెస్ థాట్స్, ఏం థాట్స్, ఏం డిజైన్స్, ఏం యాక్షన్స్ తోటి ఆ ఉన్నదాన్ని పాడు చేసుకుంటున్నావు నువ్వు, ఏం అక్కర్లేదు. ఎక్కడో స్వర్గరాజ్యం దాకా అక్కర్లేదు. మనకి శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, మన మైండ్ సౌండ్ గా ఉందనుకోండి, మన మనస్సు ఆ శరీరానికి అనారోగ్యం కాదని సహకరిస్తుంటే, మన మైండ్ లో అది పాజిటివ్ గా థింక్ చేస్తుంటే, మన మైండ్ బాడీకి సహాయం చేస్తుంటే, 10 రోజుల్లో తగ్గి అనారోగ్యం 2 రోజుల్లో తగ్గిపోతుంది. అంటే మనస్సుకు అసాధ్యం అంటే ఏమి లేదు, కానీ మంచితనాన్ని కాపాడుకోవాలి, ఆ వివేకాన్ని పోషించుకోవాలి, సత్పురుషులతో సహవాసం చేయాలి. మన జీవితంలో మరొకసారి రిపీటెడ్ గా చెప్తున్నాను, వినయాన్ని కాపాడుకుంటూ, మీకు విద్యా బలం ఉంది, ధనబలం ఉంది, అర్ధబలం ఉంది, అన్నీ ఉన్నాయనుకోండి, మీకు అన్నీ ఉన్నప్పటికీ మీరు వినయాన్ని కనుక వదిలిపెట్టకుండా వినయాన్ని పోషించుకుంటే మీకు అన్నీ వస్తాయి. మీకు లేని క్వాలిటీస్ ఉన్న క్వాలిటీస్ పావు, లేని మంచి క్వాలిటీస్ కూడా వస్తాయి, చివరికి మోక్షం కూడా వస్తుంది. భగవంతుడు తన తాను మీకు ఇస్తాడు. భగవంతుడు ఏదో వస్తువు మీద ఇవ్వడం కదా, ఆయన ఆయన మీద అర్పించుకుంటాడు. ఇప్పుడు ఒక వినయం వాళ్ళ హ్యూమిలిటీ వాళ్ళు ఎందుకంటే గర్వం మనకు ఉండలేదు, మనం అనుకుంటే సరిపోదు, ఆయన జడ్జ్ చేస్తాడు, ఈశ్వరుడు జడ్జ్ చేస్తాడు. మనం ఎంతవరకు డిజర్వ్ అయ్యాము, ఎంతవరకు డిజర్వ్ అవ్వలేదు ఈశ్వరుడు చూసుకుంటాడు. ఒక డిజర్వ్ అవ్వలేదు అనుకోండి, ఆ డిజర్వ్ అయ్యే సంగతిని క్రియేట్ చేస్తాడు మనకు. ఒకసారి తలుపు సంగతి పెట్టి నొక్కుతున్నాడో మనకు అనిపిస్తున్నాడు, ఒకసారి ఫిజికల్ గా ఏ తలుపు సంగతి పెట్టి నొక్కేస్తున్నాడో దేవుడు అనిపిస్తున్నప్పుడు కోపం వచ్చేస్తున్నాడు దేవుడు. అది కూడా మన మనసు కోసం చేస్తున్నాడు, అది కూడా మన మనసులో వంకర తీసేయడానికి చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకుంటే మనం ధన్యులం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. రామాయణం నిజంగా ప్రేమ కాదు, లవ్ స్టోరీ. మన డే టు డే లైఫ్ లో మనకు సరే మోక్షం సరే సరే డే టు డే లైఫ్ లో మనకు ఉపయోగపడే మాటలు ఎన్ని వాల్మీకి మహర్షులు ఏదో క్యారెక్టర్ చెక్ చెప్పిస్తాడు. వాళ్ళు విమర్శిస్తాడు రామచంద్రమూర్తి చెట్టు చాటు నుండి చంపాడని. అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు, నీ బుద్ధికి శ్రావణం ముఖ్యం వాలి అంటాడు, నీ బుద్ధి పవిత్రం ఇవ్వాలి, ఈ మాటలకేంటిలే నీ మాటలకేంటి నువ్వు బాగుపడాలి వాళ్ళు, నీ బుద్ధి క్షాళణ అవ్వాలి, నీ బుద్ధి పవిత్రం అవ్వాలి, నీ బుద్ధి పవిత్రం అవ్వాలి, నీ బుద్ధిలోని దోషాల నుంచి నువ్వు బయటకు రావాలి, బయటకు వస్తే పరమాత్మ ఐక్యం అవుతావు నువ్వు. అయితే నేను కోరుకునేది నీ బుద్ధి యొక్క క్షాళణం వాలి అంటాడు. ఇంకా వాలి ఎంత నిందించినా ఎంత సౌమ్యంగా రామచంద్రమూర్తి సమాధానం చెప్పాడో అర్థమవుతుంది మనకు. ఆ బుద్ధి బాగుపడాలంటే అదే భగవంతుడు మనల్ని కోరుకునేది. కృష్ణుడు అంటాడు ఎంత అభయం చెప్తాడు, లెచ్చిపోయి చెప్తాడు భగవద్గీతలో వాడు ఎంత అభయం ఉండే, నువ్వు నీ దేహం మట్టి అయ్యా, నువ్వు నావాడవే, నువ్వు నా సొంతం వాడవే, నువ్వు నాలో ఐక్యం వరకు నీకు శాంతి లేదు విశ్రాంతి లేదు, నీ దేహం మట్టి శ్మశానంలో నీ దేహం కాలి బూడిదైపోతుంది, కప్పెడితే మట్టి అవుతుంది, నీ దేహం కాలితో బూడిదవుతుంది, నీ దేహం మట్టిది, నువ్వు నీ లోపల జీవుడు మట్టివాడు కాదు నావాడు. ఇంకెందుకంటే ఏం కావాలి, ఎందుకు మనకి ఇంకా భయం చెప్పండి, పరమాత్మ చెప్పే బాటిది, నీ దేహం మట్టిది, మట్టి మట్టిలో కలిసిపోతుంది, నీ లోపల జీవుడు మట్టివాడు కాదు నావాడు అయ్యా నావాడు, ఆ జీవుడు నావాడు, నాలోంచి వచ్చింది వాడు, ఇంకేంటి నేనునే తలంపు నీల తలంపు కూడా భగవంతుల్లోంచి వచ్చింది అది, అంటే వాడు నావాడు, ఆ జీవుడు నావాడు, అయితే వాడు నాలో ఐక్యం అయ్యే వరకు వాడికి శాంతి లేదు, వాడు నావాడే, ఏ రోజుకైనా నాలో ఐక్యం కావాల్సిందే వాడు, నాలో ఐక్యం అవడానికి అనుగుణంగా వాడి జీవితంలో మలుపులు తిప్పుతూ ఉంటాను, అది వాడి మంచి కోసం తిప్పుతున్నాను, వాడి మంచి కోసం వాడికి చేస్తున్న సంగతి వాడికి తెలియటం, వాడికి అవగాహన కావటం లేదు, వాడు నావాడు అయ్యా జీవుడు నావాడు. అందుకంటే ఏం కావాలి మనకి భయం ఎందుకు చెప్పండి, భగవంతుడు చెప్తున్నాడు నీ లోపల జీవుడు నావాడు, దేహం మట్టిది మట్టి మట్టిలో కలిసిపోతుంది, కానీ లోపల ఏంటంటే జీవుడు నాడు చూశారు వాడు నావాడు. నువ్వు భయపడాల్సిన పని ఏముంది, ఓ గడ్డో జిట్టి పులు, 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 ఐ డు డౌ అడ్జస్ట్ ఐ డు డౌ అడ్జస్ట్ ఓ గడ్డో జిట్టి పులు, ఓ గడ్డో జిట్టి పులు, ఓ గడ్డో జిట్టి పులు, డౌ వరు హైలింగం మౌంటన్ దౌవరు మౌంటన్ దౌవరు పార్వెస్ట్ ఓ గడ్డ జిటి పులు, ఓ గడ్డ జిటి పులు, ఓ గడ్డ జిటి పులు, ఆడు బహు గడ్డ షిట్ ఆడు బహు గడ్డ షిట్ ఓ గడ్డ జిటి పులు, ఓ గడ్డ జిటి పులు, ఓ గడ్డ జిటి పులు, దవ్వరు గ్రేయింద ఓషన్ దవ్వరు డీప్ ఇంద రివర్ ఓ గడ్డ జిటిపులై ఓ గడ్డ జిటిపులు, ఓ గడ్డ జిటిపులు, ఓ గడ్డ జిటిపులు, ఆయుడు బహు ఎడ్డ ఫిట్ ఆయుడు బహు ఎడ్డ ఫిట్ ఓ గడ్డ జిటిపులు, ఓ గడ్డ జిటిపులు, ఓ గడ్డ జిటిపులు, దవ్వరు సంపతే తదపర్ దవ్వరు సంపతే తదపర్ దవ్వరు లవ్ టు ద లవర్ దవ్వరు సంపతే తదపర్ దవ్వరు లవ్ టు ద లవర్ ఓ గడ్డ జిటిపులు, ఓ గడ్డ జిటిపులు, ఓ గడ్డ జిటిపులు, ఓ గడ్డ జిటిపులు, ఆయుడు బహు ఎడ్జస్టెడ్ ఆయుడు బహు ఎడ్జస్టెడ్ ఓ గడ్డ జిటిపులు, ఓ గడ్డ జిటిపులు, ఓ గడ్డ జిటిపులు, హ్యాపీనెస్ టు యూ, పీస్ టు యూ, లవ్ టు యూ, థ్యాంక్ యూ ఆల్.